ఏదైనా భగవంతుడి వాసుదేవస్వం అర్జునుడికి గీత చెప్పిన రోజు. ఇది గ్రంథరాజ్యం. మనల్ని తరింపు గీయటానికి, మనల్ని ఒడ్డుని గేర్చడానికి, దుఃఖ సముద్రంలోంచి తీసుకెళ్లి బయటపడేయటానికి మనకు భగవద్గీత ఒక పుస్తకం. ఈ భగవద్గీతలో భక్తి యోగం, కర్మయోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం అని నాలుగు యోగాలే మనకు పై కనిపిస్తాయి. కానీ మన మనస్సును నిగ్రహించుకోవడం కోసం, మనల్ని బాగు చేసుకోవడం కోసం, మనం తరించడం కోసం ఎన్నో మార్గాలు చెప్పారు గీతలు. ఒక మార్గం కాదు, ఎన్నో మార్గాలు చెప్పారు. మనం బాగుపడటం కోసం, మనో నిగ్రహం కోసం, తత్వాన్ని తెలుసుకోవడం కోసం భగవంతుడు అర్జునుని అడ్డి పెట్టుకుని అనేక విషయాలు, అనేక మార్గాలు మనకు భగవద్గీతలో సూచన చేశారు. అందుచేత ఈ భగవద్గీత మన నిత్యం పారాయణం చేయవలసిన గ్రంథము. ఇంచదంటే మనం గీత తెలుసుకోకుండా, రామాయణం తెలుసుకోకుండా, భారతం తెలుసుకోకుండా మన హిందూ సంస్కృతి గురించి మనకేం తెలియదు. మొత్తం వేదాల సారం భారతం అయితే, భారతం యొక్క సారం అంతా కూడా భగవద్గీత. మీరు భగవద్గీత చదివితే వేదాలు చదివినట్టే, భారతం చదివినట్టే, అన్ని చెప్పినట్టే. భగవంతుడు మనకి వేదాల్లో లేనిది కూడా, వేదాల్లో మనకు పనికొచ్చే విషయాలు చెప్పారు, ఇంకా అనేక విషయాలు చెప్పారు. కానీ మనకి క్రమంగా మనకి ఏదైతే ముఖ్యమో ఆ ముఖ్యమైన విషయాలను ఎత్తుకొచ్చి వేదంలోంచి ఈ భగవద్గీతను ఏర్పరిచారు. భగవంతుడు అంతటి వాడు ఏమని చెప్పాడంటే, నేను ఈ భగవద్గీతను ఆధారంగా చేసుకుని లోకాలన్నీ పరిపాలిస్తున్నాను. అంటే ఈ భగవద్గీతను మనం విడిచిపెట్టకూడదు, మీకు అవకాశం ఉన్నంత లెక్క మీరు శ్రద్ధగా చదవండి. ఈ గీత హృదయం మనకు అర్థం అవ్వాలంటే ముందు గీత ఎందు ప్రేమ కలగాలి. భగవంతుడి ఎందు, ఆ శాస్త్రం ఎందు మనకు గౌరవం కలగాలి, ప్రేమ కలగాలి. అప్పుడు కానీ గీత తన హృదయం మనకి ఇవ్వదు. భగవద్గీత మంచి బుక్ కాదు, అందులో ఏదో ఉందని మనం ముందే కొన్ని నిర్ణయాలకు వచ్చేసి మన మనసును మూసేసుకుని చదవకూడదు. తెరవబడిన మనస్సుతోటి, తెరవబడిన హృదయంతో, మంచి ఉద్దేశంతో, అందులో నేర్చుకుందాం అనే కుతూహలంతో కనుక మనం భగవద్గీతను చదివితే అనేక కొత్త కొత్త విషయాలు మన జీవితంలో ఎప్పుడు మనకు తెలియని విషయాలు తెలియబడతాయి. సోదర మహాశైలారా, ఇంకొక చిన్న విషయం, ఇది జీవితానికి సంబంధించిన గ్రంథం. కేవలం థీరీ కాదు, జీవితానికి సంబంధించిన గ్రంథం. మానవ జీవితం అంటే ఏమిటి? ఈ భూమి మీదకి మనం ఇంటికి వచ్చాం, తర్వాత ఈ భూమి మీద మనం మరణించిన తర్వాత ఎక్కడికి ప్రయాణం చేస్తాం, తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి, జీవితానికి శాస్త్రానికి ఉన్న సంబంధం ఏమిటి, మనం ఎందుకు పుట్టాం, ఎందుకు బతుకుతున్నాం, మళ్ళీ మరణం మనకి ఎలా వస్తుంది, ఇటువంటి జీవిత సమస్యలు, ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, జీవితానికి సంబంధించిన విషయాలని భగవద్గీతలో చెప్పినట్టుగా ఇంకా ఏ శాస్త్రం అని చెప్పాలి. అంటే జీవితం అంటే ఏమిటో తెలియాలంటే గీతను మీరు బాగా చదువుకోవాలి. జీవితం అంటే తెలియాలంటే, దాని సమస్యలు మనం పరిష్కరించుకోవాలంటే, మనకి ఎప్పుడు ధైర్యంగా ఉండాలంటే, మనకు పిరికితనం లేకుండా మనకు వచ్చే సమస్యలు మనం పరిష్కరించుకునే శక్తి గీత వల్ల మనకు వస్తుంది. మహాత్మా గాంధీ గారు, నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో దుఃఖం అనుభవించాను జీవితం, కానీ ఎంతో దుఃఖం అనుభవించినప్పటికీ ఆ దుఃఖంలో నన్ను ములుగుపోకుండా కాసింది భగవద్గీత పుస్తకం. నాకు చిన్నతనంలో తల్లి పోయినప్పటికీ తల్లి లేని లోటు ఈ భగవద్గీత తీర్చిందని మన జాతి పెద్ద గాంధీజీ చెప్పారు. అంటే సాధకులకి చాలా ఉపయోగపడే గ్రంథం, సాధకులకి చాలా ఉపయోగపడుతుంది, సాధన గ్రంథం. ఇందులో మనకి సిద్ధికి సంబంధించిన విషయాల కంటే సాధన గురించి ఎక్కువ చెప్పారు. ఇంకేదంటే సాధన సక్రమంగా జరిగితేనే సిద్ధి కలుగుతుంది. అంటే అనేక రకాల మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు. ఈ భగవద్గీతలో అనేక విషయాలు మనకి క్రోడీకరించి అన్ని వివరంగా చెప్పుకొచ్చారు. అంటే వేదాల్లో లేని గొప్పతనం, ఉపనిషత్తుల్లో లేని గొప్పతనం, పురాణాల్లో లేని గొప్పతనం మనకు భగవద్గీతలో ఉంది. ఇంచెదో క్రమంగా తీర్చిదిద్ది ఇది మన ముందు పెట్టాడు భగవంతుడు వాసుదేవ స్వామి మన కోసం. అంచేత మీరందరూ కూడా సాధ్యమంతరకు మీరు ఇంటి దగ్గర మీకు అర్థం అయినా అర్థం అవ్వకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా భగవద్గీతను మీకు చేతన ఎంత వరకు చదువుతా ఉండండి, అదే మీకు మార్గం చూపిస్తుంది. భగవంతుడు సాధన గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం? అంటే పుస్తకాలు చదివినంత మాత్రం చేత మనకు జ్ఞానం వచ్చేది, పాండిత్యం వస్తుంది. మనకు ఆత్మ తెలియాలంటే, జ్ఞానం కలగాలంటే, మనం తరించాలంటే, మనం మోక్షాన్ని పొందాలంటే ఊరికే పుస్తకాలు చదివితేనే వచ్చేది. అసలు వస్తువు సద్వస్తువు మన హృదయంలో ఉంది, దాన్ని తెలుసుకోవడానికి తగిన మార్గాలు ఈ భగవద్గీతలో సూచనలు చేశారు. అవన్నీ కూడా సాధకులు అలవాటు చేసుకోవాలి. సాధన చాలా ముఖ్యం. అమానిత్వం అంటే సర్వసాధారణంగా ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటారు. మన రూపం చూసుకును, ఆస్తులు చూసుకును, బంధువులను చూసుకును, లేదా ఏదో ఏదో చూసుకును, నేను చాలా గొప్పవాడని మనసులో అనుకుంటారు. అది మానవం. మానవ అంటే నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా అధికిండని భావం. నేను చాలా గొప్పవాణ్ణి, నేను అధికిండి, నన్ను అందరూ గౌరవించాలి, ఇటువంటి భావాలు ఉంటే వాడికి చిత్తశుద్ధి కలగదు అని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. అటువంటి భావాలు మీరు పైకి చెప్పొద్దు. ఇక్కడ భగవంతుడు స్పష్టంగా చెబుతున్నాడు, నేను చాలా గొప్పవాణ్ణి అని ఏ జీవుడైనా అనుకుంటే మీరు అజ్ఞానులే, మీకెవరికి జ్ఞానము లేదు. ఒకసారి నారదుడు అడిగారు దశరథుడి కుమారుడు రాముడు, నువ్వు ఎవరు? నేను శ్రీరాముడను. నీ పేరు నేను అడగలేదు, నువ్వు ఎవడవని అడుగుతున్నాను. నేను దశరథుడి కొడుకుని, పెద్ద కొడుకుని, రాముడను అన్నాడు. అంటే నువ్వు ఎవడో అడుగుతున్నాను అయ్యా, నీ తండ్రి పేరు చెబుతానండి. నీ తండ్రి ఎవడని అడిగాను? నేను కౌశల్యా కుమారుడను. నీ అమ్మ పేరుని అడగలేదు. నీ అడిగేది నువ్వు ఎవడవు? నేను యువరాజును. నీ దేవుద్దినేషన్ అడగటం లేదు. నేను యువరాజునని చెబుతున్నావు. నీ యువరాజు మహారాజు నాకు అక్కర్లేదు. నీ అడిగేది నువ్వు ఎవడవు? నువ్వు ఎవడవో నువ్వు తెలుసుకునే వరకు నీకు గమ్యం ఏమిటో తెలియదు. ఏంటి రాముడు కూడా ఇలా చెప్పాడు అంటే పామరుడిలా మీరు అనుకోకండి. మనం చెప్పే సమాధానాలే శ్రీరాముడు కూడా చెప్పాడు. తాను ఎవడో తాను రాముడికి తెలియదా? తెలుసును. తాను ఎవరో తాను తెలుసుకోవటం కోసం ఈ ప్రశ్నలు వేశాడు. ఎవరు? నారద మహర్షి. రమణస్వామి కూడా మనం అడిగిన ప్రశ్న ఇది. నువ్వు ఎవడవు? అమానిత్వం, నేను గొప్పవాళ్ళని అనే భావన ఎవరిలో నీ పనికిరాదు. సోదర మహాశైలరా, జీవుడు బాగుపడాలి. జీవుడు అన్నా మనస్సు అన్నా ఒకటే. ఆ జీవుడు బాగుపడాలి. జీవుడు బాగుపడాలంటే తపస్సు విడిచిపెట్టకూడదు, సత్యాన్ని విడిచిపెట్టకూడదు. తపస్సుని సత్యాన్ని ఎవరైతే అంటిపెట్టుకున్నాడో వాడు బాగుపడతాడు, వాడి గమ్యాన్ని చేరుకుంటాడు, వాడు ఈ జన్మలోనే చరిస్తాడు. ఇక్కడ భగవంతుడు ఏమి చెబుతున్నాడు? నేను అధికుని, నీ అధికుని అంటే నువ్వు దేవుణ్ణి ఎలాగా తెలుసుకోలేవు, నువ్వు భగవంతుని ఎలాగా తెలుసుకోలేవు, నువ్వు సుపీరియారిటీ కాంప్లెక్స్ నీలో ఉంటాం అలా. కానీ రెండు నష్టాలు ఉన్నాయి. ఒకట నువ్వు సమాజ కళ్యాణాన్ని పాడు చేస్తావు, సమాజ క్షేమాన్ని పాడు చేస్తావు, నీకు నువ్వు పాడవుతావు, నీ కళ్యాణం కూడా జరగదు. అంచేది నువ్వు రెండు విధాలా కూడా ఇహలోకంలో పాడైపోతావు. పరలోకం నీకు ఎలాగా లేదు, ఇహలోకంలో నువ్వు పాడైపోతావు. అంచేది నేను గొప్పవాణ్ణి, నీ అధికుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నన్ను అందరూ గౌరవించాలి, నేను ఎక్కువ వాణ్ణి, అటువంటి భావాలు నీ మనసులోకి రాని. అదంబిత్వం అంటే దంభం పనికిరాదు. దంభం అంటే ఏమిటి? దంభం అంటే నేను విద్యావంతుడను, నా రూపం చాలా బాగుంటుంది, నా కులం పెద్ద కులం. నీది తెలియకుండా నువ్వు మనసులో ఇటువంటి దేహభావన పెట్టుకుని ఇటువంటి దంభం మటుకి నీ మనసులోకి చేరనివ్వకు, అంటే గర్వం చేరనివ్వకు. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మంచి కాస్ట్లీ డ్రెస్ ఎవరైనా వేసిన రోజు మీకు దంభం వస్తుంది, మీకు తెలియదు. మీరు వస్తువులు ఎక్కువ వస్తువులతో అలంకరించుకోండి, మీకు తెలియకుండా మీకు దంభం వస్తుంది. వ్యాసం వల్ల దంభం వస్తుంది, అలంకారం వల్ల దంభం వస్తుంది. భాష కూడా కొంతమంది ఆరంభంగా మాట్లాడతారు, నిదానంగా మాట్లాడరు, వినసొంపుగా మాట్లాడరు, మితంగా మాట్లాడరు, ఇతోగా మాట్లాడరు, ఆడంబరంగా మాట్లాడతారు. దానివల్ల కూడా నీకు తెలియకుండా నీకు దంభం పెరుగుతుంది. దంభం పెరిగి నువ్వు పతనం అవటానికి దారి తీస్తుంది. ఇది ఇక్కడ భగవంతుడు చెప్తుంది. అంచేది నువ్వు కట్టుకునే బట్టల విషయంలో, నువ్వు తినే తిండి విషయంలో, నువ్వు మాట్లాడే మాటల విషయంలో నువ్వు నిరాడంబరంగానే ఉండు. ఆడంబరం పనికిరాదు. ఆడంబరం కనుక పెరిగితే నీకు దంభం పెరుగుతుంది. దంభం పెరిగితే నువ్వు పతనం అయిపోతావు. మనం ఏం చేస్తున్నావు అంటే ఇవన్నీ వదిలేసి, భగవంతుడు చెప్పిన మాటలు ఇవన్నీ వదిలేసి పొద్దున్న గంట సేపు పూజ చేసుకున్నాం. ఎవరి కోసం చేస్తున్నారని పూజ? భగవంతుడు చెప్పి మాటలు ఏంటి? నేను పొద్దున్న గంట సేపు పూజ చేశానన్న మాట ఏంటి? మీరు పూజ చెయ్యండి, మంచిదే. మీ మనస్సు ప్రధానం. మనస్సును బాగు చేసుకోవడం కోసం, మనస్సును నిగ్రహించుకోవడం కోసం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కోసం, జీవితాన్ని సరిదిద్దుకోవడం కోసం పూజ చేసుకోవడం. పూజ అంటే ఒక క్రమశిక్షణ. రోజు గుళ్ళో వెళ్ళడం కూడా క్రమశిక్షణ కోసం. ఇవన్నీ జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు మన పెద్ద. అంటే మీరు మాటల విషయంలో గొప్ప మాటలు మాట్లాడకండి, ఆడంబరం లేకుండా మాట్లాడండి. ఆడంబరం లేని బట్టలు తొడగండి, ఆడంబరం లేని జీవితం జీవించండి. మీ ఇంట్లో మీరు చేసుకునే పనులు కూడా ఆడంబరం లేకుండా చేసుకోండి. అలా చేసుకుంటే మీకు ఆత్మప్రాప్తి కలుగుతుంది. ఆత్మను తెలుసుకోవడానికి ఏవైతే మీలో విరోధంగా ఉన్నాయో ఆ విరోధంలోనే నశిస్తాయి. ఈ రకంగా మీరు ప్రవర్తిస్తారు. అహింస, కొంతమంది హింస పెడతారు. అహింస లేని వాడికి ఆత్మ తెలియబడదు అసలు. అంటే హింస పనికి రాదు. హింసకు ఎవడైతే దూరంగా ఉంటున్నాడో వాడి ఇంద్రియాల మతికే స్వాధీనంలోకి వస్తాయి. బుద్ధిలో మృదుత్వం ఉండాలి, మనస్సులో మృదుత్వం ఉండాలి. క్రూరత్వం ఉన్న వాడికి మటుకు జ్ఞానం కలగనే కలగదు. అంటే హింస పనికి రాదు. హింస అన్ని విధాలా ప్రయత్నం చేసి విడిచిపెట్టాలి. మన మనసులో హింస ఉందనుకోండి, మన చిత్తం అంతా హింస ఆక్రమించుకుందనుకోండి, మన హృదయం అంతా హింస ఆక్రమించుకుందనుకోండి, మన ఇంద్రియాలు మనకి స్వాధీనంలోకి రావు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వరుడు కరుణ లేకుండా, ఈశ్వరుడు యొక్క ప్రేమ మన మీద లేకుండా మన ఇంద్రియాలు మనకు స్వాధీనంలోకి రావు, మన మనసు మనకు స్వాధీనంలోకి రావు. ఈశ్వర అనుగ్రహం అవసరం. ఈశ్వర అనుగ్రహం ఎవరికి వస్తుంది? సాధకుడికి వస్తుంది. ఈశ్వరుడితో అనుబంధం రావాలి మనకి. భగవంతుని అంటిపెట్టుకునండి. భగవంతుని కనుక ప్రార్థిస్తుంటే మన ఇంద్రియాలని మనం జయించడానికి, మన మనస్సును మనం జయించడానికి ఈశ్వరు యొక్క సహాయం మనం పొందుతుంది. ఎవడైతే సమాజాన్ని దాటలేడు, సమాజం దగ్గర నుంచి మన్నన్లు పొందాలని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు అసలు సాధనకు పనికే రాడు. వెంకటరత్నం గారిని రమణాశ్రమంలో ఆయన ఉండేవారు. ఆయన భగవాన్ శ్రీ రమణ మహర్షి దగ్గర 4 సంవత్సరాలు ఉన్నారు. అందరితో ఇదే ఆయన చేసే పూజ కూడా, ఆయన సాధన కూడా, ఆయన మంత్ర, ఆయన చదివి మంత్రాలు కూడా ఇవన్నీ చెప్పుకునేవారు. ఆయన చేసుకోవచ్చు. సమాజంలో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? అసలు కావాల్సింది సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్. నాకు ఓట్లు కావాలనుకున్నప్పుడు, నోట్లు కావాలనుకున్నప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి. నాకు అడ్వర్టైజ్మెంట్ కి భక్తికి సంబంధం ఏమిటి? అసలు నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, నేను చేసుకునే పూజ మీకు ఎందుకు తెలియాలి? రమణ మహర్షి గారి దగ్గర 4 సంవత్సరాల నుంచి నేర్చుకునేది ఏంటి? ఇదే పని. నేను పొద్దున్న 2 గంటల సేవ చేస్తాను, సాయంత్రం 2 గంటల సేవ చేస్తాను. సమాజంలో ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? అసలు ఈ భక్తి పేరు మీద కావలసింది సెల్ఫ్ ప్యూరిఫికేషన్ లేదా సెల్ఫ్ అడ్వర్టైజ్మెంటా? ఈశ్వర సంతోషించవలసింది, మీరే సంతోషించవలసింది. కానీ ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే, మనం తెలుసుకునే శక్తి లేనప్పుడు, తెలుసుకునే బుద్ధి లేనప్పుడు మహాత్ముల దగ్గర కూర్చున్న ఏమి ప్రయోజనము లేదు. భక్తి పేరు మీద, జ్ఞానం పేరు మీద అడ్వర్టైజ్మెంట్ కాదు మనకు కావాల్సింది. మనం పవిత్రులు అవటం మనకు కావాలి. మనం పవిత్రులు అవటం కోసం పూజ పెట్టారు, జపం పెట్టారు, ధ్యానం పెట్టారు. మనకి ఈశ్వరుడు ఉన్న సంబంధం శాశ్వతమైన సంబంధం. మీరు పూజ చేసుకుంటున్నారు, మీరు చేసుకునే పూజకి ప్రజలకి సంబంధం ఏమిటి? మీరు చేసుకునే జపానికి సమాజానికి సంబంధం ఏమిటి? ఈశ్వరుడు సంతోషించినటువంటి అడ్వర్టైజ్మెంట్ భక్తికి ఈశ్వరుడు సంతోషించడు. ఆ భక్తి మామూలు దైవీ సంపత్తితో కూడిన భక్తి కాదు, అటువంటి భక్తి రాక్షస భక్తి. కొంతమంది ఎవటవాళ్ళని సూటి పోటీ మాట్లాడతారు, అది కూడా హింస అని చెబుతాడు భగవంతుడు వాసుదేవ స్వామి. నువ్వు మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడు, ఎదుటి వాళ్ళకి నొప్పి కలగకుండా మాట్లాడు, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడు, ఎదుటి వాళ్ళు హితవ కోరి, వాళ్ళు క్షేమం కోరి, ఎదుటి వాళ్ళు బాగు కోరి నువ్వు మాట్లాడితే 4 మాటలు మాట్లాడు. అంతేకాని వాళ్ళని హింస పెట్టాలనుకుని మాట్లాడకు. అటువంటి మాటలు నువ్వు మాట్లాడతాంటే నువ్వు పూజలు చేసినా జపాలు చేసినా నీకు జ్ఞానం రాదు. నువ్వు ఎదుటి వాళ్ళని హింస పెట్టడానికి మాట్లాడే మాటలు ఏ మాటలు మాట్లాడినా అది అజ్ఞానమే, అది అజ్ఞానమే, అది జ్ఞానం మటుకు కాదు. మీరు అనుకున్నది కాదు. ఇది ఇక్కడ భగవంతుడు చెప్పింది శాంతి. శాంతి అంటే ఓర్పు, క్షమించటం. ఎవరైనా చిన్న మాట మనల్ని కష్టమైన మాట అన్నారనుకోండి, అది అసమాని మరణం చేసుకుంటాం. మనిషికి ఒక కోరిక అంటూ ఉంటే మిగతా దుష్టగుణాలు తాత్కాలికంగా లేకపోయినప్పటికీ మొత్తం అన్ని చెడ్డ గుణాలని కోరిక తీసుకొచ్చారు. కామాన్ని జయించావా? లోకాన్ని జయించినట్టే. కామాన్ని జయించలేదు, కోరికను జయించలేదు, ఏమి జయించినట్టే లెక్క. ఎవరైనా మనం ఏదైనా చిన్న మాట అన్నారనుకోండి, స్వామి వివేకానంద మాట చెప్తాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే అది మీరు క్షమించి మర్చిపోతే అక్కడితో ఎదుగు ఇష్టం. అంతేగాని ఆ మాటను పట్టుకుని మీరు మనసులో వేలాడతంటే, మనసులో మూసుకెళ్తాంటే అది మీకు ఎంతో బరువు అయిపోతుంది. దాన్ని మళ్ళీ మీకు ప్రతిహింస చేయాలంటే, అంటే ఎవరు ఏది మిమ్మల్ని విమర్శించినప్పటికీ మీరు మర్చిపోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేనప్పుడు మన ఆత్మను ఎలా తెలుసుకోవాలి? ఎవరైనా చిన్న మాట అంటే మనం తట్టుకోలేమనుకోండి, మన ఆత్మను ఎలా తెలుసుకోగలం? ఏ విషయమైనా సరే మనం ఓర్పుగా కనుక ఉంటే తప్పనిసరిగా ఇంత లెక్క పెరుగుతుంది. ఓర్పు వల్ల నేర్పు వస్తుంది. ఓర్పు ఎప్పుడన్నా ఎప్పుడు తెలిస్తే, మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు పరిస్థితులని వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనకు అననుకూలమైన పరిస్థితులు సంసారంలో ఉన్నప్పుడు, వీధిలో ఉన్నప్పుడు, ఊళ్ళో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, మనకు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మనం ఓర్పు విడిచిపెట్టకూడదు. అది ఓర్పు అంటే అన్ని అనుకూలంగా ఉంటాయనుకోండి అందరూ ఓర్పుగానే ఉంటారు. మనకు పరిస్థితులని అనుకూలంగా ఉన్నప్పుడు ఓర్పుగానే ఉంటారు అందరూ, కానీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మనస్సు ఆ బ్యాలెన్స్ విడిచిపెట్టకూడదు. గణపతి శాస్త్రి గారు ఏదో మాటలు చెబుతూ ఉండారు రమణస్వామితో. రమణస్వామి చెప్తారు, ఏమండి గణపతి శాస్త్రి గారు ఇన్ని మాటలు మీరు చెబుతున్నారు, ఈశ్వరుడి మీద భారం వేయటం నేర్చుకుని ఇంకేముద్దు? ఎందుకు ఆ శాస్త్రం లేదా చెప్పారు, ఈ శాస్త్రం లేదా చెప్పారు? దాని అంత మాత్రం అది కాదు ప్రధానం. ఈశ్వరుడి మీద భారం వేసి జీవించడం నేర్చుకోండి శాస్త్రి గారు. అది చాలు. మీకు అందరికీ మోక్షం కావాలి. కానీ అందరికీ అదే కదా, అందరికీ మోక్షం కావాలి. మనం మోక్షం పొందకుండా మనలో ఎవరు అడ్డొస్తున్నారు? మనకి నేను ఏదో చెప్పుకుపోవడం కాదు, వన్ వే ట్రాఫిక్ కింద. మోక్షం కావాలి, పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలి, శాశ్వతమైనటువంటి శాంతి కావాలి. మనం మోక్షం పొందకుండా మనలో ఎవరు అడ్డొస్తున్నారు? మనకి ఆ శాంతి, ఈశ్వరీయ శాంతి, ఆ మోక్ష శాంతి ఎటువంటిదంటే, ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. నీ బుద్ధి ఎంత ఆలోచించినా అందనటువంటి శాంతి. నీ ఇంద్రియాలకు అందదు, నీ బుద్ధికి అందదు, నీ మనస్సుకు అందదు, నీ ప్రజ్ఞకు అందదు అటువంటి శాంతి. అది నీ హృదయంలోనే ఉంది. ఆ శాంతి నీ హృదయంలోనే ఉంది, ఆ మోక్షం నీ హృదయంలోనే ఉంది. దానికోసం మీరు వెతకక్కర్లేదు, అది మీకోసం వెతుక్కుంటే మీ దగ్గరకు రాబోతున్నది. కానీ ఒకటి, అది మీ దగ్గరికి వస్తాంటే అడ్డుపడి ఈ గుణాలు ఇవి చెబుతాడు భగవంతుడు వాసుదేవ. ఆ మోక్షం నీకోసం ఎదురు చూస్తుంది, ఆ పరమశాంతి, ఆ శాశ్వతమైనటువంటి శాంతి. ఆ శాంతి నీకు దొరికిన రోజున ఆ శాంతి గురించి చెప్పే కృష్ణుడు వచ్చి మీ ఎదురుగుండా కనిపించినప్పటికీ మీరు ముఖం పక్కకు పెట్టుకుంటారు, అది శాంతి. మీరు ఎవరైతే ఏ కృష్ణునైతే దేవుడు దేవుడు అనుకుంటున్నారో, ఈ గీతలో వర్ణించినటువంటి శాంతిని ఒక్కసారి మీ జీవితంలో రుచి చూస్తే, ఆ దేవుడు వచ్చి మీకు కనిపిస్తే, ఆ శాంతి అనుభవించేటప్పుడు, అది అనుభవానికి మీకు వచ్చినప్పుడు, ఈ దేవుని చూడటం కూడా మీకు ఇష్టం లేక మీ ముఖాన్ని పక్కకు. ఆ మోక్ష సుఖాన్ని, ఆ శాంతిని మానవుడు ప్రజ్ఞ ఊహించలేదు. అది నీ హృదయంలోనే ఉంది, అది మీకోసం ఎదురు చూస్తుంది. ఆ దానికోసం నువ్వు వెళ్ళక్కర్లేదు, దానికోసం నువ్వు ప్రయాణం చేయక్కర్లేదు, అది మీకోసం ప్రయాణం చేస్తుంది. అది నీ దగ్గరకు వస్తోంది, అది నిన్ను సమీపిస్తోంది, నిన్ను ముట్టుకోవడానికి సిద్ధంగానే ఉంది. అయితే అది నీ దగ్గరికి రాకుండా బలవంతాన్ని నీలు ఉన్నటువంటి ఈ ఆసురి గుణాలు, ఈ రాక్షసు గుణాలు, ఈ దంభము, హింస, ఈ అడ్డు వస్తున్నాయి. అవి వచ్చి నీ మీద పడబోతోంది మోక్షం. ఈ గుణాలు నిన్ను అడ్డుకుంటున్నాయి అంటే నీ తీసి మూట కట్టు, పక్కన పెట్టు. అది నీకు దగ్గరలోనే ఉంది, అది అన్నిటికంటే సమీపంలో ఉంది. నీ శరీరం కంటే, నీ ఇంద్రియాల కంటే, నీ బుద్ధి కంటే, నీ మనస్సు కంటే, నాది నాది అనుకునే నీ వస్తువుల కంటే దగ్గరగా, అత్యంత దగ్గరలో ఆ శాంతి నీ హృదయంలో ఉంది. కానీ నీ గుణాలే అడ్డుకుంటున్నాయి, నీ గుణాలని మూట కట్టు, పక్కన పెట్టు అంటున్నాడు వాసుదేవస్వామి. మీరు ఎవరికైనా అశాంతి ఉంటే చెప్పండి, నాకు ఫలానా కారణం వల్ల అశాంతిగా ఉందని చెప్పండి. మీరు ఎవరైనా ఉన్న వస్తువు ఎప్పుడు ఉంది, లేని వస్తువు ఎప్పుడు ఉండటం అంటూ లేదు. ఉన్నది మోక్షం, అది ఎప్పుడు ఉంది. దానికి లేకపోవటం అంటే ఏమి లేదు. మోక్షం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మీరందరూ శాంతిలో ఉన్నారని ఈశ్వరుడు చెబుతున్నాడు, మీరందరూ మోక్షంలో ఉన్నారని ఈశ్వరుడు చెబుతున్నాడు. మీకు బాధ ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, అశాంతి ఎందుకు వస్తుంది? ఆర్జవం అంటే కుటిలత్వం లేకపోవడం. కొంతమంది కుటిలంగా ఉంటారు, ఆ కుటిలత్వం పనికిరాదు. వంకర బుద్ధి, వంకర బుద్ధి పనికిరాదు. మనసులోనేది నోటితోటి చెప్పరు, నోటితోటి చెప్పింది చేతితోటి చేయరు. వాళ్ళు కుటిలు, వీళ్ళకి జ్ఞానం కలగదు. మనసులోనేది నోటితోటి చెప్పాలి, నోటితోటి చెప్పింది చేతితోటి చేయాలి. దీనికి విరుద్ధంగా ఉండదు. మనసులో ఒకటి ఉండి నోటితో ఒకటి చెప్పి చేతితోటి ఇంకోటి చేసేవాడికి వాడికి జ్ఞానం కలగదు. వాళ్ళు కుటిల బుద్ధి. బుద్ధిలో వంకర ఉంటే జ్ఞానం కలగదు. బుద్ధిని నిదానం చేసుకోవాలి, బుద్ధిలోని వంకరలు తీసేసుకోవాలి. బుద్ధిలోని వంకరలు తీసేసుకోవడానికే సాధన, అందుకే తపస్సు. మీరు మనస్సును బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి. శరీరానికి ఉన్న అనారోగ్యాన్ని గురించి మీరు కంగారు పడకండి, మనస్సును బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమి భక్తి అండి, మీరంటే నాకు ఇష్టం లేదు, నాకు రాముడు కనిపించడం లేదు, ఆ రాముడి మీద నాకు ఇష్టమా? ఏమన్నా ఇదేం భక్తి అండి? మీరందరూ నా కళ్ళ ఎదురుగుండా కనిపిస్తున్నారు. మీ మీద నాకు ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, భక్తి లేదు. రమణ మహర్షి నాకు కనిపించడం లేదు, రమణ మహర్షి కావాలండి నాకు. ఎదురుగుండా మనుషుల మీద నాకు ప్రేమ లేదు, రమణ మహర్షి నాకు కనిపించడం లేదు, ఆయన నేను ప్రేమిస్తున్నానా? రాముడు నాకు కనిపించడం లేదు, రాముడు నేను ప్రేమిస్తున్నానా? శ్రీకృష్ణుడు నాకు కనిపించడం లేదు, శ్రీకృష్ణుడు నేను ప్రేమిస్తున్నానా? కనిపిస్తున్న మనుషుల మీద నాకు ప్రేమ లేదా? కనిపించిన దేవుని మీద నాకు ప్రేమ ఉందా? ఇంత దంబాచారమా? ఏమిటి ఇది, బోటకమా? నిజమా? మాట్లాడేమిటి? ఎవరిది ఇదంటే బోటకం కాబట్టి ఏమిటి? నేను కృష్ణుని ప్రేమిస్తున్నానా? కళ్ళకు కనిపిస్తుంది మీ మీద నాకు ప్రేమ లేదా? అది అబద్ధమే. నేను కృష్ణుని ప్రేమిస్తున్న మాట అబద్ధమే. నేను కృష్ణుని ప్రేమించే శక్తి నాకు నిజంలో ఉంటే మిమ్మల్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నా? అది అబద్ధం. ఇలా అబద్ధం మాటలు చెప్పి ఇలా కాలక్షేపం చేస్తున్నా. ఇదే ఇదే సాధన, ఇది భక్తి, ఇది జ్ఞానమా? ఎన్ని ఉపన్యాసాలు చెప్పుకున్నా, ఎంతమంది పెద్దల్ని దర్శనం చేసినా, సోదర మహాశయ గారా నా గుండెలు ఉన్న మాట ఒకటి చెబుతాను. మనకి విపరీతమైన ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు అనుకో, ఏది అన్నం దొరికితే చాలు, ఆవకాయ మొక్క దొరికినా సరిపోతుంది, అయితే పచ్చడి మీదుకులైనా సరిపోతాయి. ఆకలి బాధను తట్టుకోలేక అన్నం మీదకి ఈ విధంగా అయితే ఎంత దూకుడుగా నా మనస్సు అన్నం మీదకి వెళుతుందో, అంత వేగంగా, అంత దూకుడుగా, అంత తీవ్రంగా ఎవరికైతే ఆత్మను తెలుసుకోవాలనే కాంక్ష, సత్యాన్ని తెలుసుకోవాలంటే కాంక్ష, హృదయంలోంచి పెళ్లిబుకే ఆకలి, ఆధ్యాత్మిక ఆకలి, ఆ తపన ఎవరు హృదయంలోంచి వస్తాడో వారికి ఒక్కడికి జ్ఞానం కలదు. ఆకలి లోపల లేకుండా మీరు 10 కూరలతో అన్నం పెడతారు నేను తినగలను? ఎన్ని పుస్తకాలు ఉంటే ఎదురుగుండా ఉంటే ఏమి లాభం? ఎంతమంది గురువులు ఎదురుగుండా ఉంటే ఏమి లాభం? ఎన్ని శాస్త్రాలు ఎదురుకుంటే నువ్వు ఏమి లాభం? నాకు లోపల ఆకలి, ఆధ్యాత్మిక ఆకలి లేదు. ఈ మాట మీరు ఎవరితో చెప్పకండి, ఇది జీవన రహస్యం. ఆ తపన మీలో ఎవరికైనా ఉందో, ఘర్షణ రావాలండి, మీ హృదయంలో ఘర్షణ రావాలి, ఆ వేదన రావాలి. అది మీ లోపల నుంచి రావాలి, మీ హృదయాంతరాల నుంచి రావాలి. అది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరే. అటువంటి ఆధ్యాత్మిక ఆకలికి ఏ శేఖరికి అయితే కలిగిందో, అటువంటి దాహం ఏ సాధకుడికైతే కలిగిందో, వాడిని తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు ఈశ్వరుడు. కొంతమందికి ఇది హాబీ, కొంతమందికి సరదా కాలక్షేపాన సినిమా కడతా ఉంటారు. అలాగే కొంతమందికి ఈ భక్తి కాలక్షేపం మంచిదే, కొన్ని కాలక్షేపాలను చేసిన మంచిదే, కానీ అంత మాత్రం చేతే మనం ఒడ్డుకు రాలేం. ఆర్జవం ఆచార్య ఉపాసన, గురువు ఎందు ఉపాసన, గురువు సేవ చేయాలి. భగవంతుడు చెబుతున్నాడు, వాసుదేవుడు చెబుతున్నాడు, అర్జునుడు గురువుకి సేవ చేయాలి. స్వయంగా భగవంతుడే అర్జునుడికి గురువు అయ్యాడు. ఇక్కడ గురువుకి సేవ చేయాలి, గురువుకి శుశ్రూష చేయాలి, గురువుని సేవించాలి. గురువు యొక్క అవసరాలు ఏంటో చూడాలి. అయితే గురువు అంటే ఎవరు? జ్ఞాని మాత్రమే గురువు. మంత్రం చెప్పినంత మాత్రం కాదు గురువు కాదు, జ్ఞాని మాత్రమే గురువు. గురువుకి సేవ చేయటం వల్ల ఇతను చూసి, శిష్యుని చూసి పొంగి తన హృదయం బయట పెడతాడు. తన హృదయంలో ఏదుందో శిష్యుల యొక్క గొప్పతనాన్ని బట్టే గురువు హృదయంలోంచి ఆ మాటలు వస్తాయి. ఆ గురువు హృదయంలోంచి తీసుకొచ్చే శక్తి శిష్యుడికే ఉండాలి. గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఆత్మీ. అటువంటి గురువుని గౌరవించడం వల్ల అతని హృదయం పొంగి అతను ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు శిష్యుడు. అయితే అక్కడ కపటం పనికిరాదు, ఇమిటేషన్ పనికిరాదు. ఇక్కడ శౌచం, శౌచం అంటే శుచిగా ఉండటం. ఏమిటి శుచిగా ఉండటం? మన వాక్కులో శుచిగా ఉండాలి, మనస్సులో శుచిగా ఉండాలి, దేహంలో శుచిగా ఉండాలి. దేహంలో శుచిగా ఉంటున్నాం మనం, విగ్రహారాధన చెయ్యొచ్చినా చెయ్యకూడదని భగవాన్ ఎవరు అడిగారు? అప్పుడు భగవాన్ చెప్పారు, విగ్రహారాధన చెయ్యని వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడు అని. అదేంటిన స్వామి అంటే, ప్రతి వాడు విగ్రహారాధకుడు, ప్రతిరోజు శరీరానికి అన్నం పెడుతున్నారు, శరీరం కోసం మందులు మింగుతున్నారు, ఈ శరీరం కోసం ఎంతో కాలం ఖర్చు పెడుతున్నారు, డబ్బు ఖర్చు పెడుతున్నారు, ప్రతి మనిషి విగ్రహారాధకుడు. భగవంతుడు చెప్పేది ఏంటంటే, నీ దేహాన్ని ఎంత శుచిగా ఉంచుకోవాలని అనుకుంటున్నావు, అదేవిధంగా నీ లోపల శుచి, అంతఃకరణలో శుచి, నీ బుద్ధికి శుచి, నీ మనస్సుకు శుచి, నీ ఇంద్రియాలకు శుచి, ఆ శుచి అవసరం. అంటే చరిత్ర శుద్ధి కూడా మనిషికి ఉండాలి. చరిత్ర శుద్ధి లేదనుకున్న ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి జ్ఞానం కలగదు. నీళ్లతోటి దేహానికి స్నానం చేస్తున్నారు, అలాగే ప్రార్థనతోటి పూజతోటి దైవాన్ని స్మరించడం ద్వారా అంతఃకరణాన్ని మనస్సుని స్నానం చేయండి. మనం భగవంతుడి దగ్గర కూర్చుంటాం, నాకు ఇంకా చాలా గొప్ప జన్మ వచ్చేయాలని కోరుకుంటాం, ఇటువంటి ఏమైనా మనం అయ్యే కోరుకుంటాం కదా, మళ్లీ జన్మ మంచి జన్మ రావాలి అని ఇలా కోరుకుంటారు కదా. అది ఎవరికి మంచి జన్మ ఎవరికి అని చెప్పండి. మీరు కోరుకుంటున్నారు కదా మంచి జన్మ ఎవరికి, మీ అహంకారానికే? ఇంకా మంచి జన్మ వస్తున్నాను కొన్ని అహంకారానికి, అంటే ఇంకా పొగడబోతున్నాం పెరగటానికే? దేనికి మంచి జన్మ? ఓ తండ్రి, నాకు ఏది కావాలో నాకే తెలియదు, నాకు ఏది మంచో నాకే తెలియదు, నీ ఇష్ట ప్రకారం నీకు ఏది ఇవ్వాలంటే అదే నాకు ఇయ్యి, నువ్వు ఏ రకంగా నా జీవితాన్ని నడిపించాలంటే ఆ రకంగానే నడిపించు అని మనం కోరం. ఈశ్వరుడికి తెలియనట్టుగా, ఆయనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం అడుగుతాం. దేనికి గొప్ప జన్మ? అహంకారానికే? ఆజ్యవం అంటే కుటిలత్వం లేకుండా ఉండటం, ఆచార్యోపాసనం, గురువుని సేవించటం, ధైర్యం చలనం లేకుండా ఉండటం, చాపల్యం లేకుండా ఉండటం, చపలత్వం పనికిరాదు. చపలత్వం ఉంటే ఏకాగ్రత రాదు. ఏకాగ్రత చాలా ముఖ్యం. ఓ అరుణాచలేశ్వర, నీలో ఏ దోషమూ లేదు, ఏ రకమైన దోషమూ లేని నువ్వు నన్ను కూడా దోషరహితుని చేస్తే శాంతి శాంతి కలుసుకుంటే ఎలా ఉంటాయో, ఆనందము ఆనందము కలుసుకుంటే ఎలా ఉంటాయో, ఇద్దరు సత్పురుషులు కలుసుకుంటే ఎలా ఉంటాయో, అందము అందము కలుసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దోషరహిత నీవు నాలో ఐక్యమయ్యి ఆనందమయ్యి మనర్పము అరుణాచల. అసలు దోషం లేని వాళ్ళతోటి మనం సహవాసం చేద్దాం, వాళ్ళ గుణాలు మనం రాబట్టుకుందాం, ఆ గుణాల యొక్క ఐశ్వర్యాన్ని మనం పొందుదాం అనే తపన ఎవరికి ఉండండి? ఏ సాధకుడికి ఉండండి? ఏమండి, గుణాలు లేకుండా మలాలు పోతాయి? మనలోని చెడు గుణాలు పోవాలంటే మనలో గుణాలు కావాలి. మన శరీరం మీద ఉన్న మట్టి పోవాలంటే నీళ్లు కావాలి. అదేవిధంగా మన శరీరంలో ఉన్న మలం పోవాలంటే, మన మనసులో ఉన్న మలం పోవాలంటే, మన అంతఃకరణంలో ఉన్న మలం పోవాలంటే ఏం కావాలి? గుణాలు కావాలి. సత్పురుషులు యొక్క సహవాసాలు చేసి మంచి వాళ్ళని ఆశ్రయించి దోషం లేని వాళ్ళని మనం పాదాలకు సేవ చేసి వాళ్ళ గుణాలను మనం పొందితే మనలో ఉంటే మలాలన్నీ ఊడిపోతాయి. ఆ మలాలు పోయినప్పుడు కదా జ్ఞానం. గుణాలు లేకపోతే మలాలు పోవు. విశుత్వం కావాలి. ఆత్మ వినిగ్రహ, ఆత్మ నిగ్రహం అంటే మనస్సు యొక్క నిగ్రహం కావాలి. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యం. శరీరానికి మనస్సుకు ఉన్న దగ్గర సంబంధం ఇంకా దేనికి లేదు. మానవుడి యొక్క మనస్సుకి, మానవుడి యొక్క శరీరానికి ఉన్నంత దగ్గర సంబంధం ఇంకా దేనికి లేదు. శరీరానికి ఏదైనా దెబ్బ తగిలిందా, దాని ప్రభావం ఎంటనే మనస్సునే పడుతుంది. మనస్సుకి ఎక్కడైనా చిన్న గాయం తగిలిందా, మనస్సుకి ఎక్కడైనా మీకు చిన్న కష్టం తోచిందా, దాని ప్రభావం వెంటనే వచ్చి ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ వచ్చి శరీరమే పడుతుంది. స్ట్రాంగ్లీ లింక్డ్ ఏది ఈ శరీరము మనస్సు పెనవేసుకుపోయి ఉంటాయి. చివరికి మరణం వచ్చినప్పుడు కూడా ఈ రెండు పెనవేసుకుపోయి ఉంటాయి. మరణం వచ్చినప్పుడు కూడా శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు. ఐఎమ్ వెరీ బిజీ మ్యాన్, నాకు ఖాళీ లేదని ఏదో మీటింగ్ చెప్పారట అక్కడ, నాకు ఖాళీ లేదండి, ఖాళీ అయితే వద్దు, వీఆర్ వెరీ బిజీ. చావు వచ్చి మీద పడినప్పుడు మేము చాలా కంగారుగా ఉన్నామండి, చాలా తొందరగా ఉన్నాం, మీరు రేపు రండి అంటే ఏదో రోజున చావు వస్తున్నా కదా, మంగళవారం శుక్రవారం ఏదో రోజున వస్తున్నా కదా, అవి వచ్చినప్పుడు వీఆర్ వెరీ బిజీ, చాలా తొందరగా ఉన్నాం, ఇంకో రోజున రండి అంటే వస్తుందండి. కానీ భగవంతుడు చెబుతున్నాడు ఒక మాట, కొన్ని ఇప్పుడు బిజీగా ఉన్నావు, ఇప్పుడు చాలా తొందర పనుల్లో ఉన్నావు, మీ ప్రాణం పోయే టైంలో కూడా నన్ను స్మరిస్తావా? ఇల్లేదని కడుతున్నారని మీరు ఇల్లు కట్టుకోండి, పొలాలు సంపాదించుకుంటే పొలాలు సంపాదించుకోండి, మీ గౌరవాలు కూడా సంపాదిస్తున్నారా? గౌరవాలు సంపాదించుకోండి. మీ ప్రాణం పోయే టైంలో నన్ను ఒక్కసారి కృష్ణ ఇదా రామ ఇదా అప్పుడైనా స్మరించుకోండి. మీకు నేను విడుదల ఇస్తాను, మీకు నేను మోక్షం ఇస్తాను, మిమ్మల్ని తరింపు చేస్తాను, ఇప్పుడు లాస్ట్ మినిట్లు అంటున్నారు. అయినప్పుడు లాస్ట్ మినిట్లు మనం చేయగలం. మీరు ఎవరితో చెప్పకండి, మీ బంధువుల దగ్గర కానీ, మీ స్నేహితుల దగ్గర కానీ, మీ ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గర అనకండి. ఒక చిన్న మాట చెబుతున్నాను, మీ హృదయంలో అనేక కోరికలు ఉంటాయి. మీకు చాలా ఇష్టమైన కోరిక, చాలా బరువైన కోరిక, చాలా గాఢమైన కోరిక, చాలా గోడమైన కోరిక ఒకటి ఉంటుంది హృదయం. కోరికలు అనేకం ఉంటాయి, కానీ చాలా గాఢంగా గోడంగా నాటుకుపోయి లోతులో కోరిక ఉంటుంది. ఆ కోరిక అందరి హృదయంలో అందరికి తలవ రకమైన కోరిక ఉంటుంది. అదే మీరు చెప్పండి, మీరు ఎవరైనా నేను కోరికలు ఎవరికి లేవండి, దాని కోరికలు ఎవరికి లేవు. అసలు ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడని, సరసాని మహర్షి గారు ఇటువంటి అడగరు, మరి ఆయన ఏమనుకున్నారు అబ్బాయి నుంచి, అబ్బాయి నీకు ఏం కావాలో చెప్పన్నారు. అబ్బాయి ఏమన్నాడండి, నాకు ఏమీ అక్కర్లేదు. వాడేంటి భగవాన్ కంటే దర్జాగా చెప్పాడు వాడు. అప్పుడు భగవాన్ ముఖం ఇంత ముఖం అయిపోయి, ఏ నాటికి దొరికావు రా, నా జాతి వాడవు, ఏ నాటికి దొరికావు, నా జాతి వాడవు, అంటే నాకేమీ అక్కర్లేదు, అందరూ ఏదో కావాలంటున్నారు, నాకేమీ అక్కర్లేదు, నువ్వు చెబుతున్నావు. నా జాతి వాడు ఈనాటికి దొరికావు అంటే ఇప్పుడు మనందరం ఆ కావాలనుకున్నామండి. పోయిన ఇప్పుడు చెప్పకండి, నేను మొహమాటం పడవచ్చు, జాతి దాచుకోండి, ఎవరితో చెప్పకండి. మోస్ట్ సీక్రెట్ లాయల్ సీక్రెట్ రాయల్ సీక్రెట్, ఎవరితో చెప్పకండి. ఈ రహస్యాన్ని హృదయంలో దాచుకోండి. కానీ ప్రాణం పోయే టైంలో మటుకి నీకు ఆ కోరిక వస్తుంది. భగవంతుడు రాడు, దైవస్మరణ రాదు. నీ హృదయంలో ఏ కోరిక అయితే బలంగా ఉందో బరువుగా ఉందో ఆ కోరిక నీ ప్రాణం పోయే టైంలో తప్పనిసరిగా వచ్చి చూడుతుంది. నీ మాట పడిపోవచ్చు, నీకు లోకానికి సంబంధించిన స్పృహ లేకపోవచ్చు. శివుడు నాట్యం చేసినట్టు ప్రాణం పోయే టైంలో మటుకి నీకు ఆ కోరిక వస్తుంది. ఏ కోరిక అయితే నీలో బలీయంగా ఉందో రాబోయే నీ జన్మ నా కోరిక నిర్ణయిస్తుంది, నీకు ఓటేస్తుంది. భగవంతుడు చెప్పిన మాటలను చూసి మీరు మాయలో పడకండి. మీ పనులు మీరు చూసుకోండి, మీ గొడవలు మీరు చూసుకోండి, మీ ఆరోగ్యాలు మీ ఐశ్వర్యాలు మీరు చూసుకోండి, మీ గొప్పలు మీరు చూసుకోండి. నన్ను ఇప్పుడు స్మరించకండి, కనీసం ప్రాణం ప్రయాణకాలంలో నన్ను ఒక్కసారి స్మరించండి. భగవంతుడు చెప్పిన మాట నిజమే, ఇది మన వల్ల కాదు, ఇది మనం స్మరించలేము సోదర మహాశయుల. ఎప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసినా కానీ స్మరించలేదు. ఎందుచేతంలో కోరిక ఉంది, ఏ స్మాల్ డిజైర్, ఏ లిటిల్ డిజైర్, దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక చిన్న మొక్క రూపంలో ఉంది మనలో. మన సొంత కోరికలు పెద్ద పెద్ద వృక్షాలే ఉంది, ఆ వృక్షాలకు సంబంధించిన కోరికలే వస్తాయి. కానీ ఈ మొక్క రూపంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక రాదు మనకి. అంటే మీరు ఇప్పుడు చెప్పకండి, ఇప్పుడు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ప్రాణం పోయే టైంలో అప్పుడే మీకు తెలుసు. అప్పుడు ఆ కోరిక వచ్చి నాట్యం చేస్తుంది, ఆ కోరిక ప్రకారం మీకు జన్మని ఇచ్చి తీరాలి ఈశ్వరుడు. ఈశ్వరుడు కూడా నిస్సహాయుడు అవుతాడు. ఈశ్వరుడు మీకు సహాయం చేద్దాం అన్నా సహాయం చేయలేడు. త్యాగరాజు గారు ఇంకొక రెండు రోజులు శరీరం విడిచిపెడతారని కానీ అడావుడు వచ్చింది. అంత మహాభక్తుడికి, అంత మహాత్ముడికి అడావుడు వచ్చింది. మనం ఇంకా తెల్ల బట్టలు తొడుక్కుని ఉన్నాం, తెల్ల బట్టలు తోటే ఉన్నాం, మనం సన్యాసం పుచ్చుకోలేదు. ఇంకా రెండు రోజులు పోతాడు, ఇంకా కంగారు పడి ఎర్ర బట్టలు కట్టుకున్నాడు. అంటే ఏంటి, అక్కడ దేహ భావన ఎలా పీడించేస్తుందో మనుషులతో. తెల్ల బట్టలు అయితే ఎర్ర బట్టలు అయితే ఉంది, కానీ మనం సన్యాసం పుచ్చుకోవాలనే భావన హృదయంతరాలలో ఉంది. అటువంటి చిన్న చిన్న తలంపులు ఉన్నప్పటికీ ఈశ్వరుడు పట్ల ఆరాధన కనుక హృదయంలో ఎక్కువ ఉంటే ఆ ప్రాణ ప్రయాణ టైములు, దేహం పడిపోయే టైములో చిన్న చిన్న వాంఛలు ఉంటే ఆ వాంఛలను తొలగించి భగవంతుడు ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. అటువంటి చిన్న చిన్న కోరికలు ఉంటే ఆయన తీసేస్తాడు. ఎప్పుడు తీసేస్తాడు? ప్రాణ ప్రయాణ టైములు. మనకున్న చిన్న చిన్న కోరికలు కాదే, పెద్ద బరువైన రాళ్ళే. ఈశ్వరుడు కూడా తన చేతులతో ఎత్తి బయట పడగలేనటువంటి రాళ్ళు మన హృదయం. మనం స్మరిస్తామా ప్రాణ ప్రయాణ టైములు? ఏదైతే జీవితం పొడుగున మననం చేశాము, ఏదైతే జీవితం పొడుగున ఆరాధించాము, ఏ విషయం కోసం అయితే జీవితాన్ని అంతా ఖర్చు పెడుతున్నాము, ఏ విషయం గురించి అయితే మనం కళ్ళకంటున్నాము, ఆ కోరిక పట్టుకుని మన పిలికి పట్టుకుంటున్న ప్రాణం పోయేటట్టు. అది మన ప్రయత్నం వల్ల రాదు, అప్రయత్నంగా ఆ కోరిక వచ్చి ప్రాణ ప్రయాణ టైములో మన ప్రయత్నం ఏమి అక్కర్లేదు. మన ప్రయత్నం లేకుండా మన యొక్క అనుభవం, మనకున్న వాంఛ అదే వచ్చి మన ముందు నిలబడుతుంది. మనం ప్రయత్నం చేయక్కర్లేకుండానే వచ్చేస్తుంది. ఇంకా అది జీవితం పొడుగున దాన్ని ఖర్చు పెట్టాం కాబట్టి. మనసును ఎవరైనా ఒక రెండు నిమిషాలు నిగ్రహించుకోండి. ఎవరబ్బ గారి సొమ్మున్న మనసు నిగ్రహించుకోవడం కోసం ఏమండి రూపాయి దానం చేయమంటే చేస్తారు? మీ మనసును నిమిషం నిగ్రహించుకోండి. మాకేం దానాలు వద్దు, ధర్మాలు వద్దు. ఎవరి సొమ్మండి మనసు నిగ్రహించుకోవటం? ఎవరి సొమ్మండి? భగవాన్ అన్నారు మీ మనసు కదులుతుంది, మీ మనసును నిగ్రహించుకోలేకపోతున్నారు. నా మనసును కదలమంటున్నారు, నా మనసు కదలటం లేదు. దాన్ని మీ మనసును ఎప్పుడైనా చూసారా? మీరు చూడలేదు కదండి. దాని మీసాలు ఉండవండి, గడ్డాలు ఉండవు. దాని మనసును మీరు ఎప్పుడైనా చూసారండి? చూడండి, ఏదో తలంపు వస్తుంది. ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వస్తుంది. కోరిక అనేది బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. ఆ లోపల ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి ప్లేస్ ఉందా, ప్లేస్ లేకుండా వచ్చేస్తుంది? అది ఆలోచించండి. ఇప్పుడు కోరిక వస్తుంది, అది లోపల నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? నాకు రకమైన కోరిక వస్తుంది, మీకు రకమైన కోరిక వస్తుంది. అందరూ మనుషులే కదా, అందరూ సమానమే కదా, అందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. ఏమండి, అందరూ మనుషులే కదా, మరి మీకు రకమైన కోరిక, నాకు రకమైన కోరిక రావటం కారణం ఏంటి? ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, నాకు కోరిక వస్తుంది. ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సంబంధించిన వాసన నాలో ఉంది కాబట్టి వస్తుంది. ఏమండి, వాసన ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వ జన్మల్లో ఏ పని అయితే నేను ఇష్టంతో చేశానో అది మంచి పని అవ్వచ్చు, చెడ్డ పని అవ్వచ్చు. ఏ పని అయితే నేను ఇష్టంతో చేశానో ఆ ఇష్టంతో చేసిన పని మర్చిపోయాను, అదే వాసన రూపంలో నా హృదయంలో. మరి అది వాసన కోరిక కింద వస్తాను, కోరిక కింద వచ్చి బుర్రలో విజృంభిస్తాను. మీరు ఒక విషయం జ్ఞాపకంచుకోండి, మీకందరికీ ఇప్పుడు తరచుగా మనసులోకి ఏ కోరికలు అయితే వస్తున్నాయో దానికి సంబంధించిన పనులు మీరు పూర్వజన్మలో చేసినట్టు గుర్తు. అందరూ మనుషులే, కానీ కోరిక మీదకి ఒక రకమైన కోరిక కాదు, అందరికీ తరువ రకమైన కోరిక వస్తుంది. అంటే ఏంటి, ఎవరికి ఏ కోరిక అయితే పిలుపుగా వస్తుందో అది పూర్వజన్మలో వాళ్ళు ఆచరించారు, పూర్వజన్మలో ఇష్టంగా చేశారు. ఇవాళ ఈ భక్తికి సంబంధించిన ఉపన్యాసాలు వింటున్నారు, ఇలాంటి పన్ను అంటున్నాడు ఎక్కడికి పోతాయి. పూర్వజన్మలో మనం ఇష్టంగా చేశాం, మనం ఇష్టంగా చేసిన పనులు ఇప్పుడు వాసన రూపంలో మనలో ఉన్నాయి. ఇప్పుడు అవి మనకేమో దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి, దుఃఖాన్ని తీసుకొచ్చి బయటకు పొమ్మంటున్నాయి. అదేంటి నేను చాలా కాలానికి ఉంటున్నాను ఇలా పొమ్మంటే నేను పోతాను అది అంటున్నాయి. నీ హృదయంలో నేను చాలా కాలానికి ఉన్నాను ఇలా పొమ్మంటే నేను పోతాయని పూర్వం ఎంత ఇష్టంతో అయితే మనం ఆ కోరికల్ని పెంచుకున్నామో అట్లా వ్యతిరేకంగా అంత ఇష్టంతో వాటికి వ్యతిరేకమైన భావాలని మనం ప్రాక్టీస్ చేస్తే అయిపోతాయి. కష్టంతో చేయకూడదు, ఇష్టంతో చేయాలి. మీరు ఇష్టంతో చేస్తే ఏ తలంపులు అయితే మీకు ఉన్నాయో ఆ తలంపులకి వ్యతిరేకమైన భావాలు మీరు పెట్టుకుని ఇష్టంతో కనుక మీరు సాధన చేస్తే ఈ రాలిపోతుంది. ఇంద్రియార్థేషు వైరాగ్యం, విషయముల పట్ల వైరాగ్యం కావాలి. ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు వైరాగ్యాన్ని సంపాదించుకోమంటున్నాడు. అంటే విషయ చింతన పట్ల వైరాగ్యం ఉండాలి, అంటే విషయాల పట్ల ఆసక్తి ఉండకూడదు. మన పని ఏదో మనం చేసుకోవాలి కానీ లోకంలో విషయాలు నిల్లుకున్నట్టు మనం ఉండకూడదు. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన ఈ మూడు పీడించేస్తాయి మనిషిని. శాస్త్రవాసన లోకవాసన విడిచిపెడతాయేమో కానీ దేహవాసన అసలు విడిచిపెట్టదు. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే వైరాగ్యం చాలా ముఖ్యం, విషయముల పట్ల వైరాగ్యం అవసరం. వైరాగ్యం నిజంగా మనకుందనుకోండి వాడు మనసు చెల్లించదండి. అంటే నీకు విషయ చింతన వద్దు, విషయ చింతన పట్ల వైరాగ్యం కలిగి ఉంది. అది లేదనుకోండి వైరాగ్యాన్ని సంపాదించుకోండి. ఇప్పుడు మనం కృష్ణార్పణ రామార్పణ అంటా ఉంటాం దొంగ మాటలు. ఇప్పుడు మనం ఏ పని చేస్తా ఉంటాం కృష్ణార్పణం ఏమండి రామార్పణం. ఎవరు ముష్టివాడికి బియ్యం వేసామనుకోండి కృష్ణార్పణం. కానీ కృష్ణార్పణ అంటే ఏమిటండి? బియ్యం ముష్టివాడికి వేసేసారు ఏమండి కృష్ణార్పణ అంటాం. కృష్ణార్పణ అంటే ఏమిటి అసలు? అలా ఎందుకంటున్నారు కృష్ణార్పణ అని అంటే మీరు వేసి బియ్యం ఎవరికి ఈడికే కృష్ణుడికే ఏమండి. మన మేధావులు ఎంత తెలివైన వాళ్ళు అంటేనే మన పూర్వం పెద్దలు ఏమండి మనల్ని మనం జుట్టు జుట్టు ఎలా ముడేసేసారంటే అసలు మన మనసుని మోక్షం వైపుకి ఆత్మ వైపుకి తిరగనివ్వడం కదా. మన బాణి ఎలా వచ్చేసింది మన మనసుని మటుకు మోక్షం వైపు తిరగనివ్వడం. కృష్ణార్పణ అంటే కృష్ణుడి దగ్గరికి ఫలితాన్ని దాచుకోవటం. అంటే మీరు ముష్టివాడికి బియ్యం వేశారు కృష్ణార్పణ వేశారు బియ్యం ఇడికే. మరి మీరు ముష్టివాడికి బియ్యం వేసిన పుణ్యం వస్తుంది కదండి, ఆ పుణ్యం వాడిని దాచిపెట్టమంటున్నారు ఎవరిని? కృష్ణుడు దాచుకోవడం. అంటే రాబోయే జన్మంలో ఈ ఫలితం కృష్ణుడి దగ్గర ఎదురు పెట్టుకుని మరి మీ ఓటా నీకు ఇచ్చేమో దాని అర్థం. అంటే ఏంటన్నా అంత తెలివితేటలుగా మనం ఊహించేశారు మన పెద్దవాళ్ళు. ఇంకా మనకు మోక్షం ఏంటండి? ఇదంతా దేవుడి పేరు మీదే. అంటే కృష్ణార్పణ అంటే మీరు లాభం పొందుతున్నారు, మరి బియ్యం ఇడికి పడేస్తున్నాను రా, దీని ఫలితం మటుకు నువ్వు జాగ్రత్త పెట్టి ఉంచాను. ఎంత తెలివైన వాళ్ళని మనం, మనం ఎంత తెలియని వాళ్ళు, మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళు. మరి ఫలితం మనకే వచ్చేయాలి, అది మళ్ళీ మనం అనుభవించేయాలి. అంటే మన చుట్టూరు మనమే తిరుగుతున్నాం. ఈ బట్టి బాధారాన్ని మీరు రామార్పణ కృష్ణార్పణ అంటే అది జాగ్రత్త పెట్టి ఉంచేస్తారు, ఎనపెట్టే పెట్టి మరి వీళ్ళు మీకు ఇచ్చేస్తారు. అంటే నిరంతరం మన గురించి మనమే స్మరణ, మనకు తెలియకుండా మనల్ని స్మరించుకుంటున్నాం, మన స్వార్థాన్ని మనం స్మరించుకుంటున్నాం. మనకే మోక్షం వచ్చింది, మనకన్నా మోక్షం వచ్చింది. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడు? వైరాగ్యం సంపాదించుకోమని చెబుతున్నాడు. వైరాగ్యం ఎవరికి వస్తుంది? నీ గురించి నిరంతరం ఆలోచిస్తుంటే నీకు వైరాగ్యం వస్తుంది. ఎవరికి వస్తుంది వైరాగ్యం? చక్కడ ఒక మంచి కార్యక్రమం చేసి దేహంలో కానీ పరంలో కానీ నువ్వేం ఆశించకుండా నువ్వు ఇంటికాడి మీ పిల్లలకి మీరు సేవ చేసినప్పటికీ, మీ భర్తకు మీరు సేవ చేసినప్పటికీ ఈశ్వరార్పణంగా చేస్తే, మీరు సమాజానికి మీరు సేవ చేసినప్పటికీ తిరిగి రిటర్న్ సక్కర లేకుండా, తిరిగి వాంటింగ్ సక్కర లేకుండా కేవలం ఈశ్వరార్పణంగా చేస్తే, కర్మ ఫలత్యాగం చేస్తే వారికి వైరాగ్యం వస్తుంది. మనం కర్మ చేస్తున్నాం, ఫలితాన్ని కోరుతున్నాం. కర్మ ఫలాన్ని ఎవడైతే విడిచిపెడుతున్నాడో భగవంతుడు చెప్పాడు వాడే త్యాగి, వాడే సన్యాసి, వాడే యోగి. మనం కర్మ చేస్తున్నాం, ఫలితం మనకు వచ్చేది. మనం సన్యాసం అవ్వలేనే, యోగి అవ్వలేనే. యోగి ఎవడవుతాడు? ఎవడ హృదయం అయితే పవిత్రమైందో, ఎవడి బుద్ధి అయితే పవిత్రమైందో, ఎవడు ఏ ప్లేస్ అయితే బుద్ధి హృదయం సమాన స్థాయిలో కలుసుకున్నాయో వాడు యోగ. అని ఈశ్వరార్పణంగా పనిచేస్తే వాడికి వైరాగ్యం కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? కర్మ చేస్తున్నాం, మంచి కర్మలు కూడా చేస్తున్నాం, మంచి కర్మల ఫలితాన్ని కూడా మనం కోరుతున్నాం. అంటే ఫలితం మనకు వస్తుంది. కానీ అప్పుడు కూడా మనం కృష్ణార్పణ రామార్పణ మన పెద్దలు నేర్పు ఉంచారు మనకి, ఆ ట్రైనింగ్లో ఉన్నాం మనం. అంటే తొందరపడకండి, మీ ఫలితాలు మీకు వచ్చేస్తే మనం ఎలాగో ఉంటాం. ఈశ్వరాత్మతుందా అసలు మన బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు చేసిన పని మీలో ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఒక మంచి పని చేసి మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? మంచి పని చేసి మీరు ఎవరైనా మర్చిపోయారా? ఎవరైతే ఈశ్వరార్పితంగా పని చేస్తున్నారో, ఈశ్వరార్పితంగా మాట్లాడుతున్నారో, వచ్చిన మంచి మంచి తలంపులను కూడా ఈశ్వరార్పితం ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే హృదయపూర్వకంగా ఈశ్వరార్పితంగా అని చేస్తూ ఫలితాన్ని ఎవరైతే విడిచిపెడుతున్నారో, ఆ ఫలితాన్ని ఎవరైతే త్యాగం చేస్తున్నారో వాడికి వైరాగ్యం కలిగింది. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం కలగనే కలగదు. వాడు ఎన్ని గ్రంథాలు చదివినా సరే, వాడికి ఎంత పాండిత్యం ఉన్నా సరే, వైరాగ్యం లేని వాడికి జ్ఞానం కలగనే కలగదు. ఆ వైరాగ్యం లేకపోతే సంపాదించుకోమంటున్నాడు భగవంతుడు. ఎలాగ వస్తుంది వైరాగ్యం? మీరు కర్మ ఫలోత్యాగం చేస్తే వైరాగ్యం వస్తుంది. మీరు ఇంటికాడ చేసుకునే పని, మీరు అనుదినం మీరు దైనందిన జీవితంలో మీరు చేసుకునే పని ఈశ్వరార్పణంగా చేయండి. మీ పిల్లలకి మీరు సేవ చేస్తారు ఈశ్వరార్పితంగా చేయండి. ఈశ్వరార్పితంగా మీ పిల్లలకు కూడా మీరు చేయరు,
ఇంకే పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు మనం చూడాలనుకోండి, చిన్నప్పుడు ఇంత కష్టపడి పెంచే వీళ్ళు మనం చూడటం లేదంటారు. అంటే ఏంటి, మీరు ఈశ్వర్పితంగా మీరు చేయలేదని అర్థం. ఇంకా మీరు లోకానికి ఏం చేస్తారు? మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకే మీరు ఈశ్వర్పితంగా చేయలేము మనం. మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకే మీరు ఈశ్వర్పితంగా పని చేయలేనప్పుడు మీరు సమాజానికి ఏం చేస్తారు? ఇంతకు మెట్టలేదంతా. అది కదండి, సమాజానికి సేవ చేయద్దు, ఏం చేయొద్దు. మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకి మీరు ఈశ్వర్పితంగా మీరు చేయగలరా? మీరు ఇంట్లో చేసే పనులు ఈశ్వర్పితంగా చేయండి, మీకు జ్ఞానం కలుగుతుంది. మీరు ఎవరికి బయట వాళ్ళకి మీరు ఎవరు సేవ చేయొద్దు, ఇంట్లో చేసుకునే పనులు ఈశ్వర్పితంగా పనిచేయండి, ఇది తప్పనిసరిగా జ్ఞానం వరిస్తుంది. మన ఇంట్లోని వ్యక్తులకే మనం చేయలేకపోతున్నాం ఆ పని. ఏదైనా ఒక మంచి పని మీరు చేయండి, ఏమి ఆశించకుండా ఫలితాన్ని మీరు త్యాగం చేయండి, మీకు ఎంత సంతోషం వస్తుంది మీ జీవితాన్ని మీరు చూడండి. మీరు మీ బిడ్డలకు అన్నం పెట్టేటప్పుడు కూడా ఈశ్వర భావంతో పెట్టిన అన్నం చాలు, అప్పుడు మీకు ఎంత సంతోషం వస్తుందో మీరు చూడండి. ఇంద్రియార్దేశు వైరాగ్యం అనహంకారం. అనహంకారం అంటే అహంకారం లేకుండా ఉండదు. మనం అనే నేనే అహంకారం. ఇప్పుడు మనం నేను నేనని వాడుతున్నాం కదండి, ఈ నేనే అహంకారం. కాదండి, మనం చేసే పూజలు, మనం చేసే జపాలు ఈ నేనుని అలంకరించుకోవడం కోసం, మనం చేసే పుణ్యాలు కూడా ఈ నేను కోసమే. మళ్ళీ ఈ అహంకారం రాబోయే జన్మలు అనుభవించడం కోసం ఈ పుణ్యం చేయటం. మనం ఏదైతే నేను నేనంటున్నావు అదే అహంకారం. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏమిటంటే, ఎప్పుడో మాట్లాడించు, నువ్వు ఈ లోకంలో ఉండగా, ఈ దేహంలో ఉండగా అహంకారం లేని స్థితి ఎలా ఉంటుందో నువ్వు చూడు. అహంకారం లేని స్థితి నువ్వు పొందు, అప్పుడు నీకు మోక్షం అంటే ఏంటో తెలుసు. మరణానంత జీవితం కాదు. నువ్వు శరీరంలో ఉండగా నువ్వు ప్రాణం పోకముందే అహంకారం యొక్క వేగాన్ని తగ్గించుకుని అహంకారం లేని స్థితిని పొందు. ఇప్పుడే పొందు, ఇక్కడే పొందు, ఈ శరీరం ఉండగానే పొందు. అప్పుడు నీకు మోక్షం యొక్క రుచి నీకు తెలుస్తుంది, ఆ సుప్రీం హ్యాపీనెస్ నీకు తెలుస్తుంది. ఒక రహస్యం మీరు కడుపులో పెట్టుకోండి. ఈ కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు అని మెత్తలేదంత మాట, ఇవన్నీ కాలక్షేపం కావాలి. ఇప్పుడు వరకు నేను చెప్పాను, ఇప్పుడు నా హృదయంలో ఉన్న మాట చెబుతాను. మీరు నాకు చెబుతారు కోరికలు పనికిరావని, నా కోరికలు రాకుండా ఉంటాయా? వస్తాయి. నేను మీకు చెబుతాను కోరికలు రాకూడదని, కోరికలు మీకు రాకుండా ఆగుతాయా? ఆగు. ఎందుకు వచ్చింది మాట? ఒక చిన్న విషయం ఇక్కడ ఉంది, ఆ పరిపూర్ణమైన సుఖం, ఆ శాంతి, ఆ సుప్రీం హ్యాపీనెస్, ఆ పెర్ఫెక్ట్ హ్యాపీనెస్, ఆ హృదయంలో ఆ సుఖం, ఆ శాంతి నీకు దొరికే వరకు కోరిక వస్తాను. ఎవరి హృదయానికి వాడికి ఆ శాంతి దొరికే వరకు, ఆ సుఖం దొరికే వరకు, ఆ శాంతి దొరికే వరకు వాడికి ఆ కోరిక వస్తాను. ఆ సుఖం వాడి చేతికి దొరికాక, ఆ శాంతి వాడికి దొరికాక, లోకంలో ఏ కోరిక నీకు సంతృప్తి లేదు. ఏ సుఖాన్ని మీకు లోకం ఇవ్వలేదు, ఏ శాంతి నీకు లోకం ఇవ్వలేదు, ఏ సంతృప్తిని నీకు లోకం ఇవ్వలేదు. అటువంటి సంతృప్తి, అటువంటి సుఖము, అటువంటి శాంతి మీ హృదయంలోనే ఉన్నాయి. అటువంటి సుఖము, అటువంటి శాంతి ఈ చేతికి అందాక అప్పుడు మీ మనస్సు కదలమంటే కదలదు, మెదలమంటే మెదలదు, లోకం మీద పరిగెట్టమంటే పరిగెట్టదు, వాంచ పుట్టదు, కోరిక పుట్టదు. అప్పుడు లోకంలో లోకంలో మీకు కోరికలు ఏమైనా నెరవేరినప్పటికీ మీ హృదయంలో ఉన్న సంతృప్తి ఆ సంతృప్తి పోల్చుకుంటే సూర్యుడు ముందు దీపం వెలిగించినట్టు. ఏ సంతృప్తి మీరు పొందాక, అట్టి సంతృప్తిని లోకం ఇవ్వలేదో, ఎట్టి శాంతిని మీరు పొందాక, అట్టి శాంతి నీ లోకం ఇవ్వలేదు, ఎట్టి సుఖాన్ని మీరు పొందాక, అట్టి సుఖాన్ని లోకం ఇవ్వలేదు, ఆ సంతృప్తి మీకు కలిగే వరకు కోరికలు వస్తున్నాయి. మీరు ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, అంతవరకు కూడా మీ కోరికలు ఆగమంటే ఆగవు. ఈ భగవద్గీత చదివిన ఆగదు, వేద పారాయణం చేస్తే అంతకుముందే ఆగదు. అది వేద పారాయణం చేయటమే రూపాయల కోసం చేస్తాను, ఇక మనస్తే ఆగదు. నేను వేదం 90 సార్లు చదువుతాను, నాకు ఒక్క బుద్ధి పోతుందా? ఈ ఒక్క రహస్యం మీ గుండెలు దాచుకోండి. ఈ రహస్యం మీకు అర్థమయ్యే వరకు, ఈ అనుభవం మీరు పొందే వరకు, మీకు వాంఛలు కోరికలు వచ్చి మీ తలను చుట్టుకుంటేనే ఉంటాయి. ఎన్ని పారాయణాలు చేసిన సార్, కానీ వేద పారాయణం రోజు చేస్తాను, నాకు ఉన్నది కుక్క బుద్ధి. ఈ కుక్క బుద్ధి పోతుందా? నన్ను చూస్తే మీకు శాంతి కలగదనుకోండి, నేను అసలు ఉపన్యాసం చెబుతాను పనికిరాదు. నన్ను చూసిన వెంటనే మీకు శాంతి కలగకపోతే నాలో ఏదో దోషం ఉందని అర్థం. ఇంద్రియార్దేశు వైరాగ్యం అహంకారం. అహంకారం లేని స్థితి దిక్కిందే నీ జీవితంలో. స్వర్గరాజ్యం నీలోనే ఉంది, మోక్షరాజ్యం నీలోనే ఉంది. అహంకారం అడ్డుకుంటాం. స్వర్గరాజ్యం, మోక్షరాజ్యం, దైవరాజ్యం, శాంతి రాజ్యం, జ్ఞానరాజ్యం నీ హృదయంలోనే ఉంది. అహంకారం అడ్డుకుంటాండి. అహంకారం లేని స్థితికి ఎదుగు. ఎప్పుడు మరణానంతర జీవితం మాటలు వద్దు, ఎప్పుడు అరువు బేరాలు వద్దు, ఇప్పుడు నువ్వు ఆ స్థితిని పొందుతావు. అహంకారం లేని స్థితికి ఎదుగు. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషాన్ని దర్శనం, జన్మలో ఉన్న దోషం, ముసలితనంలో ఉన్న దోషం, రోగంలో ఉన్న దోషం, ఈ దోషాలను చూడు. ఇలాగ జన్మ అంటే ఏమిటి, ముసలితనం అంటే ఏమిటి, రోగం అంటే ఏమిటి, వాటిల్లో వచ్చిన కష్టం ఏమిటి, ఆ రోగంలో ఉన్న దోషం ఏమిటి, ముసలితనంలో ఉన్న దోషం ఏమిటి, అసలు భూమి మీదకి రావటంలో వచ్చే దోషం ఏమిటి, ఆ విషయాలు నువ్వు గ్రహించు. విచారణ చెయ్యి, నువ్వు ఏకాంతంగా కూర్చుని విచారణ చెయ్యి, అందులో దోషాన్ని గ్రహించు, ఆ దోషానికి దూరంగా ఉండు. జన్మ వస్తే రోగం తప్పదు, జన్మ వచ్చిన తర్వాత ముసలితనం తప్పదు. ఎప్పుడైతే మనకు పుట్టుకొచ్చినప్పుడు మరణం వస్తుంది, పుట్టుకొచ్చినప్పుడు రోగం వస్తుంది, ముసలితనం వస్తుంది. భగవాన్ చెప్పేవారు మరణించిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, బతుకున్న వాళ్ళు మరణించిన వాళ్ళ గురించి ఏడుస్తున్నారు. భగవాన్ కొన్ని రోజులకి శరీరం విడిచిపెడతారనగా వేదంలో మంత్రాలు ఉంటాయి, మృత్యుంజయ మంత్రాలు అని ఏముంటాయి మంత్రాలు. అంటే ఏంటి, మృత్యువుని జయించినా మృత్యువు రాకుండా ఏ మంత్రాలు పారాయణం, పండితులు పెట్టి పారాయణం చేస్తున్నారు. భగవాన్తో చెప్పారు. భగవాన్ మీ గురించి మీకు మరణం రాకుండా మంత్రాలు చదివిస్తున్నారు పండితులు చెప్పారు. అది భగవాన్ అన్నారట, ఏమన్నా మంత్రాలు రాసిన వాళ్ళందరూ ఇప్పుడు చచ్చిపోయారా బతుకున్నారా? ఈ మంత్రాలు రాసిన వాళ్ళందరూ బతుకున్నారా చచ్చిపోయారా అని అడిగారట. వాళ్ళందరూ పోయారండి. వాళ్ళందరికీ ఏ గతి పట్టింది? దేహానికి అటువంటి గతి పడుతున్నాను. స్వామి స్వామి, మీ విగ్రహం మద్రాసులో తయారైపోయి ఇంకా 10 రోజుల్లో వచ్చారు. అవి భగవాన్ అన్నారట. అవును, మరి రాతి మనుషులకి రాతి విగ్రహాలు ఉండాలి. కొంతమంది సజీవంగా ఉన్న మనుషులను ప్రేమించలేరు, సజీవంగా ఉన్న మనుషులు చూడలేరు. ఎంతసేపు రాళ్ళు రాపలో కాదు. మీరందరూ ఎవరైనా బ్రహ్మస్వరూపులు కాదా? మీరందరూ బ్రహ్మస్వరూపులు అయితే నేను బ్రహ్మ కోసం ఎక్కడ వెతుక్కో, ఎక్కడ వెతుక్కోవాలి డాక్టర్? నన్ను ఎక్కడ వెతుక్కోమంటారు? మీరందరూ కాకపోతే వెతుక్కోవచ్చు, మరి ఎక్కడ నేను వెతికి? మీరందరూ బ్రహ్మం కాదు, మరి ఎవరు? ఆటలో అహంకారం పనికిరాదు, వేషంలో అహంకారం పనికిరాదు, భాషలో అహంకారం పనికిరాదు, రాతలో అహంకారం పనికిరాదు. అహంకార స్థితికి ఎదుగు. మీ శరీరం కాదు, మీ మనస్సు ఎదగాలి. ఈ జన్మలో ఉన్న దోషం, ముసలితనంలో ఉన్న దోషం, రోగంలో ఉన్న దోషం చూడు. భగవాన్ మాట చెప్పారు, నాకు ఆ రోగం వచ్చిందని, ఈ రోగం వచ్చిందని అందరూ అంటా ఉంటారు. శరీరం ఈ రోగం అన్న సంగతి తెలియటం లేదు. రోగానికి రోగం రావటంలో ఆశ్చర్యమని, శరీరం ఒక రోగం, రోగానికి రోగం రావటంలో ఆశ్చర్యమంది. రోగానికి రోగం వస్తుంది. ఆసక్తి, దేని పట్ల ఆసక్తి పనికిరాదు. లోకం విషయాల పట్ల ఆసక్తి పనికిరాదు. మీకు దుఃఖం వస్తానంటే ఒకటే కారణం, ఆసక్తి వల్ల. అంటే మీరు పని చేయొచ్చు కానీ ఆసక్తి పనికిరాదు. పని చేసి వదిలేయటం. ఇప్పుడు నేను ఏదో 4 మాటలు చెబుతున్నాను. ఈ ప్రభావం మీ మీద ఉండొచ్చు, మీ మీద లేకపోవచ్చు. మీలో కొంతమందికి నచ్చవచ్చు, మీలో కొంతమంది నచ్చకపోవచ్చు. నేను చెప్పింది హృదయపూర్వకంగా చెప్పడం, నేను బయటికి వెళ్ళిపోవటం, నాకు ఆసక్తి నేను పెట్టుకోకూడదు. మీరు పని చేయొచ్చు ఆ మాటలు, పని చేయకపోవచ్చు. నేను చెప్పింది హృదయపూర్వకంగా చెప్పి బయటకు పోవాలి. తర్వాత ఎంతమందికి ఈ ఉపన్యాసం పనిచేసింది, ఎంతవరకు పనిచేయలేదు, ఈ మాటలు ఎవరికైనా ఉపయోగపడ్డాయా లేదని ఇటువంటి తర్కం నాకు పనికిరాలి. నాకు ఉంటే ఆసక్తి ఉండదు. సార్, స్వామి చిన్మయానందని ఈ మధ్యన ఇక్కడికి వచ్చారు, భీమవరం కూడా వచ్చారు. ఆయన మొట్టమొదటి రోజుల్లో మన ప్రాంతం బెజవాడ వచ్చారు, అంటే 1955-56 ఆ ప్రాంతం. అప్పుడు నా కళ్ళతో నేను చూసిన దృశ్యం మీకు చెబుతాను. ఎవరో 2 రూపాయలు వేసి ఓ పల్లెలో 2 రూపాయలు పెట్టి స్వామికి ఇచ్చి నమస్కారం పెట్టారు. స్వామి ఏం చేశారు? ఆ రూపాయలు ఎవరు ఇసిరేసి ఎవరికి కావాల్సినారు ఏరుకోండి అన్నారు. ఆ రూపాయలు ఎవరు ముట్టుకుంటారు? ఎవరు ముట్టుకో, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ భక్తులే. కానీ ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు మటుకారు ఆ పుల్తి పుల్తి చూస్తున్నారు. ఆ దానం చేసిన వాళ్ళు మటుకు ఇలా పుల్తి పుల్తి చూస్తున్నారు. అంటే ఏంటి ఆయన అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇంత ప్రేమగా ఇచ్చాను, ఇంత భక్తిగా ఇచ్చాను, రూపాయలు ఇచ్చిరేశారు. నువ్వు నాకు ఇచ్చేశాడు కదా, ఆసక్తితో ఇచ్చాడు, ఆసక్తి లేకుండా ఇచ్చాడని ఆయన చూస్తున్నాడు. అంటే నువ్వే ఆసక్తితో ఇచ్చాడు కాబట్టి నా రూపాయలు గుమ్మరించేవాడికి బాధ వస్తాను. వారికి ఆసక్తి లేదనుకోండి, ఆ సౌందర్యం అక్కడ పంచిపెట్టేసి వాళ్ళకి దుఃఖం రాదు. అది మనల్ని నేర్చుకోమంటారు. ఇంటికి ఎవరైనా వస్తారో, మీరు హృదయపూర్వకంగా మర్యాద చేయటమే. తర్వాత మర్యాద చేసింది వాళ్ళు మర్యాద బాగా చేశారనుకోవచ్చు, చేయలేదనుకోవచ్చు, రకరకాలుగా అనుకోవచ్చు. మీకు ఏదైనా అవసరం, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు దేవతలతో సమానానికి వాళ్ళు హృదయపూర్వకంగా మీరు ఆరాధించండి. ఆసక్తి లేకుండా పని చేయండి. ఆసక్తి లేకుండా పని చేస్తే మీకు దుఃఖం పుట్టదు. ఇది కృష్ణుడు చెప్పిన రహస్యం. మీరు ఏ పని చేసినా సరే ఆసక్తి పనికే రాదు. ఆసక్తి లేకుండా పని చేస్తే మీరు ఎంత పని చేసినా సరే అది మిమ్మల్ని బంధించలేదు. ఈ లోకంలో మీరు సుఖపడతారు, పరలోకంలో సుఖపడతారు. ఆసక్తి పనికిరాదు. మీరు జపం చేయండి, ధ్యానం చేయండి, అన్ని మీరు చేసే పని హృదయపూర్వకంగా మీరు చేసేటి. ఈశ్వరుని మటు మీరు ఏ విషయంలో బలవంతం పెట్టకండి. అభిశ్వంగం పనికిరాదు. అంటే అంటి పెట్టుకుని ఉండకూడదు. కొంతమంది మంచి పని చేస్తారు, దాన్ని అంటి పెట్టుకుని ఉంటారు. అంటే మేము అది చేశాం, ఎవరో మెచ్చుకోవట్లేదేంటి, ఎవరో మమ్మల్ని గొప్ప చేయటలేదేంటిది, ఇలా మనస్తోటి అంటి పెట్టుకుని ఉంటారు. అది కూడా చెడ్డ లక్షణం అని చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవుడు. మీరు అంటి పెట్టుకోకండి. పూజ చేయొచ్చు, జపం చేయొచ్చు, నాకు ఇంత ఫలితం వస్తుంది, అంత ఫలిస్తుంది అని మనసులో దాన్ని ముయ్యకండి. ఆ బరువు మీరు ముయ్యొద్దు. మీరు చేసి ఏదో హృదయపూర్వకంగా చేసేయండి. కొంతమంది అంటారు కష్టపడి చదువు చెప్పించామండి, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని పలకరించడం వాళ్ళకి బరువు అయిపోయింది. పలకరిస్తే మీకేమొస్తుందండి? పలకరిస్తే ఒక మానసికమైన సంతృప్తి. ఆ సంతృప్తి మీరు ఈశ్వరు నుంచి పొందలేరా? ఆ మాత్రం సంతోషం, ఆ మాత్రం సంతృప్తి మీ హృదయం నుంచి మీరు తీసుకోలేరా? మీ హృదయంలో భగవంతుడు లేడా? భగవంతుడు చెప్పింది మీరు శివస్వరూపం చెబుతున్నాడే, శివస్వరూపం చెబుతున్నాడు. ఎవరో మాట్లాడితే మనకు ఆనందం రావట్లేదు, వారు మాట్లాడితే మానేస్తే దుఃఖం రావట్లేదు. సాధకుడు లక్షణం ఉంది, సాధకుడు లక్షణమా? సహవాసం చెబుతానికి సత్పురుషుడు దొరక్కపోతే అడవిలో ఏనుగు తిరిగినట్టు నువ్వు ఒంటరి సమాజంలో జీవించన్నాడు గౌతమ్. మధ్వాచార్య గారు మాట చెప్పారు, పులి నోట్లో పడ్డా నాకు ఇష్టమే, కానీ దుష్టుల చేతిలో మటుకు పడదు. నువ్వు పులి నోట్లో పడ్డా నాకు ఇష్టమే, పులి నోట్లో పడితే పోనీ ఆ శరీరమే పోతుంది, కానీ దుష్టుల చేతిలో మటుకు పడదు. నీకు జన్మ జన్మలు నీచి జన్మలు ప్రాప్తిస్తాయి. బట్టలు కొనుక్కునేటప్పుడు సెలక్షనే, కూర తినేటప్పుడు సెలక్షనే, కానీ స్నేహాలు చేసేటప్పుడు సెలక్షన్ అక్కర్లేదు, పుస్తకాలు చదివేటప్పుడు సెలక్షన్ అక్కర్లేదు. ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు, మీ గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అంటి పెట్టుకున్నట్టు ఉండకూడదు. అది రామకృష్ణ పరమహంస గారు చెప్పారు చూడండి, నీటిలో పడవ ఉండొచ్చు, నీటిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలో నీళ్లు ఉండకూడదు. ఏమండి, మొన్న ఏదో బాలయోగి గారి దగ్గరికి వెళ్ళాము, ఏపూరు ఆయన మాట్లాడిచారన్నారు. ఈ శరీరంలో నేను ఉండొచ్చు, కానీ నాలో శరీరం ఉండకూడదు అని రాశారు. లేకపోతే విచారణ చేశారు, ఈ శరీరంలో నేను ఉండొచ్చు అని రాశారు. ఈ శరీరంలోనే నేనెవరు? రామమహర్షి గారి దగ్గర కూడా భేదవాడు వచ్చాడటండి, స్వామి స్వామి అట్టి పళ్ళు కూడా తేకుండా ఒట్టి చేతులతో వచ్చాను, నా దగ్గర ఏం లేదన్నా. భగవాన్ నరసింహ ఏమి తేలేదంటావేంటి? నేను తెచ్చావు కదా, నువ్వు నేను నేనంటున్నావు కదా, నేను మోసుకొచ్చావు కదా, నాకు కావాల్సిన నేనే బాలయోగ్యంగా ఏ వేసే శరీరంలో నేను ఉండొచ్చాను. ఈ నేను ఉండ కదా అందరికీ, ఇంక ఉండొచ్చు అందరికీ నేను ఉంది. ఈ నేనెవరు? ఈ శరీరానికి పరిమితమైన నేను ఎవరు? విచారణ చెయ్యండి, ఆలోచించండి. విచారణే తపస్సు, ఆలోచనే తపస్సు, చింతించడమే తపస్సు. తపస్సు చేయండి, నా అందరికీ నేను ఉంది, కానీ ఈ శరీరంలో ఉన్న నేను ఎవరు? అది కేవలము అహంకారమే. అంతటా ఒక నేను ఉంది, అది బ్రహ్మం. అది అంతటా ఉంది, హృదయంలో ఉంది, అంతటా ఉంది, కానీ శరీరంలో ఉన్న నేను మటికి, శరీరానికి పరిమితమైన నేను మటికి, అది కేవలము అహంకారమే. శరీరానికి పరిమితమైన నేను, నా మనస్సుకు పరిమితమైన నేను, నా బుద్ధికి పరిమితమైన నేను. ఈ నేను నాలో ఉన్న మాట నిజమే, ఇది నిజం కాదు, ఇది ఆత్మ కాదు, ఇది సత్యం కాదు, ఇది బ్రహ్మం కాదు, ఇది కేవలము అహంకారం మాత్రమే. మనం రోజు అనుకునే ఈ నేను, ఇది నిజమైన నేను కాదు, ఇది బ్రహ్మగతమైన నేను కాదు, ఇది ఆత్మగతమైన నేను కాదు, ఇది సత్యగతమైన నేను కాదు, ఇది అహంకారగతమైన నేను మాత్రమే. ఈ నేను శరీరం అట్టే పెట్టుకోమంటారు. ఈ నేను జయించడానికి కదా జన్మ. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే రమణ మహర్షి గారు నేను నేనని చెప్పారు. నేనంటే అసలు నేనంటే మనస్సే. మనం మనస్సు మనస్సు ఏదైతే అనుకుంటున్నామో, అహంకారం అహంకారం దేనైతే అనుకుంటున్నామో అదే నేనే అని చెప్పాడు. అంటే అని దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు, తొట్టిపడక్కర్లేదు. అంచేత నువ్వు సంసారంలో ఉన్నప్పటికీ, పుత్రుల మధ్య, భార్య మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఉన్నప్పటికీ నువ్వు ఆసక్తి పెట్టుకో. నువ్వు ఉండవు, కానీ ఆసక్తి మటుకు లేకుండా ఉండు. మన ఇంట్లో ఎవరైనా పోతే మనకు దుఃఖం వచ్చేస్తుంది, బండి దుఃఖం వచ్చేస్తుంది. పక్కింట్లో ఎవరైనా పోయారనుకుని ఏం కాదు. ఇప్పుడు రైలు ప్రమాదం జరిగింది, 100 మంది చచ్చిపోయారని పేపర్లో చదువుతున్నాం, ఒక్క కన్నీటి చుక్క రాదు మనకి. మన ఇంట్లో ఎవరైనా పోతే మటుకు ఏడుస్తాం. మన ఇంట్లో వాళ్ళు పోతే మనం ఇంటికి వస్తాడు. వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉండి కాదు, వాళ్ళ మీద ప్రేమ ఉండి కాదు. మళ్ళీ మన యొక్క సుఖానికి, మన కంఫర్ట్ కి మనకి ఎక్కడ భంగం వస్తుంది, అక్కడ కూడా మన స్వార్థం. లోపల ఉన్నది స్వార్థం, పైకి ఉన్నది ప్రేమ, ఆప్యాయత. ఇవన్నీ దొంగ మాట. నిరంతరము మనల్ని మనం ఆత్మవంచన చేసుకుంటున్నాం, అది నేను మీకు చెప్పేది. నిరంతరము మనం ఆత్మవంచన చేసుకుంటున్నాం. విమానం మీద పడిపోయింది, 200 మంది చచ్చిపోయారండి, మనకి ఏం దుఃఖం రాదు. మన ఇంట్లో ఎవరైనా పోతే ఎందుకు దుఃఖం వస్తాను? మన ఇంట్లో వాళ్ళు పోతే మన కొన్ని కంఫర్ట్స్ పోతాయి. అంటే మన స్వార్థం కొంత దెబ్బతింటుంది. అక్కడ కూడా ఇండైరెక్ట్ గా మన స్వార్థం. నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు. నువ్వు ఇంట్లో ఉండొచ్చు, నువ్వు సంసారంలో ఉండొచ్చు, నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు. నువ్వు ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని పలుకు, మనస్సును నిగ్రహించుకో. సంసారంలో ఉన్నంత మాత్రం చేత నువ్వు సాధన విడిచిపెట్టక్కర్లేదు. నువ్వు సాధన చేసుకో, కానీ ఆసక్తి పెట్టుకోవద్దు. ఈ భగవంతుడు చెప్పే మాటలు. ఇక్కడ భగవాన్ చెప్పారు, నువ్వు ఇంట్లో ఉండి అన్ని సదుపాయాలు ఉండి నీ ఇంట్లో నువ్వు సాధన చేయలేకపోతే ఎక్కడో హిమాలయ పర్వతాలకు పారిపోయి సాధన చేస్తావని అడిగారు. ఇదంతా మాయ. మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఏదో సాధన చేయగలం అనుకున్నది మాయ. మీరు నిజంగా సాధన చేసే ఉద్దేశం ఉంటే మీ ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే రేపు అంటారు. తెలంగాణ అన్న రేపుకి రూపు లేదు. భోజనం ఏ రోజు కా రోజే, కష్టం ఏ రోజు కా రోజే, సుఖం ఏ రోజు కా రోజే, భోగం ఏ రోజు కా రోజే, దుఃఖం అన్నిట్లో అన్ని ఏ రోజు కా రోజే, కానీ సాధన మటుకు రేపు. ఆ రేపు రాని రావసం. మీరు జాగ్రత్తగా సాధన చేసుకోమని తరించమని, మీకు చేతనైంది దానం చేసుకోమని, ధర్మాన్ని ఆచరించమని, సత్పురుషులు సహవాసం చేయమని, శాస్త్రాన్ని పరిశీలించమని, సత్యాన్ని ఆశ్రయించమని మీకు చెప్పే నాదుడు ఈ లోకంలో ఎవడు లేడా అని అడిగే రాజా. సత్యాన్ని తపస్సుని అంటిపెట్టుకున్నామని, సత్పురుషులు సహవాసం చేయమని, మంచి గ్రంథాలు పరిశీలించుకుని మిమ్మల్ని తరించమని చెప్పే నాదుడు ఈ భూమి మీద మీకు ఎవడు లేడా? మరణం వచ్చి మన జుట్టు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేహ ప్రారంభం బట్టి మంచి రావచ్చు, చెడు రావచ్చు, కీర్తి రావచ్చు, అపకీర్తి రావచ్చు, లాభం రావచ్చు, నష్టం రావచ్చు, అది దేహ ప్రారంభాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ మేము వచ్చినప్పటికీ సమచిత్తత్వం అంటే సమచిత్తం, సమానమైనటువంటి బ్యాలెన్స్డ్ మైండ్, ఆ సమానమైన మనస్సు మీరు పోగొట్టుకోవద్దు. అదే యోగం. వాసుదేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు సంసారంలో ఉండగా మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఎప్పుడు ఒక రకంగా జీవితం వెళ్ళదు. కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, మంచి వస్తూ ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది. ఈ ద్వైతం తప్పదు. జన్మ అంటేనే ద్వైతం. అంటే ఈ సంసారంలోకి వచ్చిన తర్వాత ద్వైతం తప్పదు. కష్టకాలం వస్తాయి. ఎంత ధనవంతుడికైనా విద్యావంతుడికైనా తప్పదు. మొరార్జీ దేశాయ్ గారు మనకు పెద్ద ప్రధానమంత్రి చేశారు. ఎంతో ధనవంతుడైనా ఆయనకు అన్ని సుఖాలు ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి, ఎన్నో మేడలు ఉన్నాయి. ఓ చిన్న దావాలో ఓడిపోయాయని ఆయన ఒకే ఒక కోడలు మేడపై నుంచి కింద గురికి పడి చచ్చిపోయిందని. అప్పుడు ఎంతో ఐశ్వర్యంగా ఉండి రక్షించింది. అంటే మనస్సు యొక్క నిగ్రహం అవసరం. కానీ కష్టం వస్తుంది, మీ దేహ ప్రవర్ధాన్ని బట్టి అది భరించాలి. సోదర మహాశైలరా, పూర్వజన్మలో చేసి మీరు చేసిన సుకృతాన్ని బట్టి మీకు ఏదైనా పొంగు రావచ్చు, మంచి రావచ్చు, దాన్ని బట్టి అహంకారం పెంచుకోకండి, గర్వం పెంచుకోకండి. అది కూడా చాలా ప్రమాదం. మీరు ఎంతైతే పొంగిపోయారో తర్వాత భవిష్యత్తు జన్మలు అంతవరకు కుంగిపోతారు. దానికి ఎత్తుకెత్తి మీరు దుఃఖం అనుభవించడం తప్పదు. ఇది ఎటర్నల్, ఇది ఎటర్నల్ లైఫ్. అంటే మీకు ఏదైనా అదృష్టవశాత్తు శక్తి మీకు ఏమైనా కలిసి రావచ్చు, మీరు గర్వం తెచ్చుకోకండి, పొంగిపోకండి. దురదృష్ట శక్తి మీకు ఏమైనా కొంచెం నష్టం రావచ్చు, అంత మాత్రం చేత మనసును కంగారు పెట్టుకోకండి. అప్పుడు ఇప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, మీ మనసుని బ్యాలెన్స్ గా ఉంచుకో, మీ మనసుని కదలనివ్వకు, మీ మనసుని నెదలనివ్వకు, మీ మనసుని చెదరనివ్వకు, మీ మనసుని వాటికి బ్యాలెన్స్ గా నిదానంగా ఉంచుకో, ఎటువంటి పరిస్థితిలో వచ్చినా సరే నువ్వు యోగి అవుతావు అని చెబుతాడు. ఈ ప్రపంచం అంతా మిమ్మల్ని బయటికి గింటేసిన సరే, ఇంట్లోనే వ్యక్తులు అందరూ మిమ్మల్ని బయటికి గింటేసినా సరే, ప్రపంచం మిమ్మల్ని కలిగినా సరే, ఏమీ లేని దానికి మీరు కంగారించకండి. ఈ ప్రపంచం ఏమీ లేదు, ఉన్నది ఒకటే వస్తువు, ఈ లోకం అంతా ఒక పెద్ద సున్నా అని కృష్ణుడు చెబుతుంటే మీరు దేనికోసం కంగారు పడతారు, దేనికోసం బెన్న పెట్టుకుంటారు? అనిత్యం, దశాశ్వతం, ఈ లోకంలోకి వచ్చి పడ్డావు, ఈ లోకం దుఃఖమయం, ఇది పెద్ద కళ. ఉన్నది ఒకటే వస్తువు, ఆత్మ ఒకటే, ఇంక దేని గురించి నువ్వు బెన్న పెట్టుకుంటావు, దేని గురించి దుఃఖ పెట్టుకుంటావు, దేని గురించి నువ్వు బాధపడతావు? మీలో ఎంతో మంది ఐశ్వర్యవంతులు ఉండొచ్చు, అది కూడా స్వప్న మాత్రమే అంటున్నాడు వాసుదేవుడు. అలాగే మీ దురదృష్టవశాత్తు దురదృష్టి మిమ్మల్ని ఎంటాడినప్పుడు, దురదృష్టి మిమ్మల్ని తగిలినప్పుడు మీకైనా కొన్ని కష్టాలు రావచ్చు, అప్పుడు కూడా కుంగిపోకండి, అది కూడా అబద్ధం. కళ అయిన తర్వాత చెడ్డ కళ అబద్ధం, మంచి కళ కూడా అబద్ధం. మనం దేన్ని చూసి కుంగిపోవటం, దేన్ని చూసి గర్వపడటం, ఎవరు చర్చిస్తారు? అది దీని సరే. స్వప్నంలో వస్తున్నటువంటి ఇతివృత్తాలు ఎటువంటివో, స్వప్నంలో జరిగే సంఘటనలు ఎటువంటివో, జాగ్రత్త వస్తువులు జరిగే సంఘటనలు కూడా అటువంటివి అన్నాడు శ్రీకృష్ణ. అంటే మీరు దేని గురించి దుఃఖపడక, దుఃఖపడవలసిందంటే ఈ లోకంలో ఏమి లేదు, దేని గురించి మీరు దుఃఖపడక. మన జీవిత ప్రారంభాన్ని బట్టి ఏ సంఘటన జరిగినప్పుడు ప్రశాంతంగా తీసుకుని మనసుని చిత్రనేవకు సమచిత్తత్వం సమానమైనటువంటి చిత్తం కలిగి బ్యాలెన్స్ అయిన మైండ్ విడిచిపెట్టాలి. అది యోగం. బస్తిలో కూడా కొంతమంది అమావాస్యకు ఒకలాగా, పౌర్ణానికి ఒకలాగా ఉంటారు, అలా అది స్టడీగా ఉంది, తగిన ధరలే ఉండాలి. భక్తి వ్యభిచార భక్తి పరికరాదు, అది వ్యభిచార భక్తి అవసరం. అంటే నిదానంగా ఉండాలి, స్టడీగా ఉండాలి. కొంతమందికి ఎంతసేపు జనం కావాలి, ఏకాంతంగా ఉండలేదు. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకుని మరణించిన తర్వాత ఏకాంతంగా ప్రయాణం చేయాలి. అది మనకి ఎవరి జత ఉండదు, కంపెనీ ఉండదు, హోలీ కంపెనీ ఉండదు, ఏ కంపెనీ ఉండదు. ఇప్పుడు ఏకాంత వర్షంగా ఉండలేమనుకోండి, మనం మరణించిన తర్వాత మనకి ఎవరి జత ఎవరైనా చూసుకుంటారని? మీరు మీ ఇంటికాయ మీ బంధువులకు మీ పిల్లలకు ఎవరికి 10 సకరాలు 20 సకరాలు పొలాలు ఇస్తున్నారు కదా, సెటిల్మెంట్లు రాసేశారు కదా, వాళ్ళు ఎవరైనా వస్తారు? మనం మరణించిన తర్వాత మనకి జత వచ్చేవాళ్ళకు గురువు మాత్రమే. మరో జన్మంలో మనం ఏమి సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామా? ఈ సంబంధం మనం మరొక చోట మరొక జన్మలో కలపదా? నువ్వు నరకానికి వెళ్ళాను, నేను విడిచిపెట్టాను. భగవాన్ అన్నారు, ఏ పెరుమాళ్ళు, నువ్వు నా మీద దావా చేసావు, నువ్వు దావా చేయొచ్చు, నన్ను విమర్శించవచ్చు, నా గురించి చెడ్డగా నువ్వు పుస్తకాలు రాయొచ్చు. పెరుమాళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళిన నరకానికి వెళ్ళినని నేను విడిచిపెట్టను. నీకోసం నీ నరకానికి వస్తాను, నాకు నరకానికి వెళ్ళవలసిన పని లేదు, నీకోసం నరకానికి వస్తాను. నరకంలోకి వచ్చి నిన్ను ఉద్ధరించి తీరతాను పెరుమాళ్ళు. కానీ నేను అడిగేది ఒకటి, నరకానికి వెళ్ళే పనులు ఎందుకు చేయాలి? వాడు గురువు. అది మీరు తాచి ఒట్టి పెడతారా, లేకపోతే మినపరొట్టి పెడతారా, ఏమి మీరు సన్మానాలు చేస్తారా, దండలు వేస్తారా? అడుగురుగా నీ గురించి ఏం పొందుతామని ఆడు చూస్తాంటే వాడు గురువు ఏంటండి? ఇంకా జటాయుడు అంటాడు రాముడు, మహాత్ములందరూ ఏ లోకంలోకి వెళుతున్నారు, సత్పురుషులందరూ ఏ లోకంలోకి వెళుతున్నారు, నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు ఆ లోకానికి. ఇంకా దాన్ని తీరులే రామ బాగా బలరామరెడ్డి గారు సార్ రామాయణం చదువుతున్నారు భగవాన్ దగ్గర. సీతమ్మ రామచంద్రమూర్తుడు అందట, నాదా ఈ చెరువు ఎంత నిర్మలంగా ఉంది, ఎంత పవిత్రంగా ఉన్నాయి ఈ నీళ్లు, ఎంత బాగుంది ఈ చెరువు అంటే రామచంద్రమూర్తి అన్నాడు. నిజమే సీతమ్మ, ఎంత బాగుంది ఈ చెరువు, ఈ చెరువు ఎంత నిర్మలంగా ఉంది, సత్పురుషుడు యొక్క హృదయం ఎంత బాగుంటుందో, సత్పురుషుడి హృదయం ఎంత నిర్మలంగా ఉంటుందో, ఈ చెరువులో నీళ్లు కూడా అంతే నిర్మలంగా ఉన్నాయి అని బలరామరెడ్డి గారు చదువుతాంటే ఈ మాటలు రమణస్వామి ఒకసారి ఉండి జలధరించింది. ఏంటి అది జ్ఞాని, అసలు లోకలనే తప్పుడు అనుకునే మనిషే, అది ఒక్కసారి వెళ్ళి జలధరించింది. ఈ రహస్యం ఏమిటంటే రియాక్ట్ అవుతుంది అక్కడ బాడీ, అది మనసులో ఏముండదు, హృదయంలో ఏముండదు. అటువంటి సన్నివేశాలు చదివినప్పుడు బాడీ రియాక్ట్ అవుతుంది. స్వామి వివేకానంద బతికొండగా ఒక చోట భూకంపం వచ్చింది, అసలు భూకంపం రావటం, ఈయన వెళ్ళి చెల్లించడం ఒకేసారి జరిగింది. అంటే వాళ్ళు లోకంతో ఎంత తాదాత్మ్యం పొంది ఉంటారు, అంటే వాళ్ళు హృదయంలో లోకాన్ని ఎంతగా ప్రేమించి ఉంటారా, ఆ సంఘటన మనకు పట్టింది. అది నిజమైన కథ. స్వామి వివేకానంద శరీరం విడిచిపెట్టిన రోజున కూడా ఆ గడిలో కూడా రామకృష్ణానంద శశీని వెళ్ళిపోతున్నాను, శశీని వెళ్ళిపోతున్నాను. మనిషి ఉండి ఎలా చేస్తాడు, ఆ విధంగా శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడ మద్రాసు, ఎక్కడ కలకత్తా, ఇంకా ఉత్తరం లేదు, టెలిగ్రామ్ లేదు, వెంటనే శశి బయలుదేరి వెళ్ళాడు కలకత్తా. స్వామి వెళ్ళిపోతాడు అంటే ఆ స్నేహం యొక్క ఆప్యాయత, ఆ హృదయం యొక్క ఆప్యాయత, ఆ దేహం యొక్క తాతాత్మ్యం అవుతుంది. నీకేం కావాలో కోరికను సార్, శ్రీకృష్ణ చైతన్య మస్తాన స్వామిని ఉంటాడు. నాకేం వద్దు, నేను కోరవలసింది ఏమీ లేదు, నాకేమీ అక్కర్లేదు, కానీ నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేదు. అది ఆప్యాయతండి. ఓ చైతన్య, నాకేమీ అక్కర్లేదు, కానీ నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేదు. అంటే నువ్వు జీవించండి, నన్ను ముందు పంపి, నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేను, నువ్వు లేని ఈ దేశాన్ని నేను చూడలేను. నా కోరిక ఒకటే, నువ్వు జీవించుండగా, నువ్వు ఈ శరీరం ఉండగా, నా శరీరాన్ని ముందు పంపి. అది ఆప్యాయత. గురు శిష్య సంబంధం అటుంది. అంటే అది ఇష్టం జరిగినా అయిష్టం, ఇష్టం అయిష్టం దేనికండి అని మనస్సు యొక్క పరిమితులు ఏంటి? ఆత్మకి సంబంధం లేదు. ఈ లోకము, ఈ దేహము, ఈ ఇష్టము, ఈ అయిష్టము, ఈ రాగము, ఈ ద్వేషము, కామము, కోరిక, లోభము ఇవన్నీ మనస్సు యొక్క రాజ్యం. ఇవన్నీ మన రాజ్యంలోనియే, ఇవన్నీ రాగద్వేషాలకు సంబంధించినవి,
ఆత్మకీర్తి సంబంధం లేదు.
అంతేకా ఏకాంతంగా ఉండి కొంత సాధన చేసుకుని నన్ను స్మరించి నీ మనస్సుని బుద్ధిని ఎందు లయం చేసి నిరంతరం నన్ను స్మరిస్తూ కాలక్షేపం చేయి.
అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం.
మీరు ఇంటికే అనేక పనులు చేసుకోవచ్చు, సంసారం ఉండొచ్చు, కానీ మీ లక్ష్యం అది మోక్షం మీద ఉండదు. మీరు పనులు చేసుకోవచ్చు కానీ లక్ష్యం దేని మీద ఉండాలి? ఆత్మజ్ఞానం మీద. ఈ మధ్యన ఎవరో రాశారు పలానా సాధు గారిని చూస్తే ఇది రోగాలు తగ్గిపోతాయి. అసలు పెద్ద రోగం పట్టుకుని అజ్ఞానం మనకి, అది తగ్గించుకోవడం ఎవరో కనపట్టాలి. ఈ రోగం తగ్గిపోతుంది, ఈ రోగం మన డాక్టర్ గారు తగ్గించేస్తారు. కొన్ని రోగాలు తగ్గిపోతే మంచిది. అసలు ఈ అజ్ఞానం అనే రోగం ఎప్పుడు తగ్గింది? అసలు ఈ అజ్ఞానం అనే రోగం ఉందని చెప్పి ఈ శరీరం అనే రోగాలు వస్తూనే ఉంటాయి. ఇది ఎవరు తప్పించలేదు. అసలు అజ్ఞానాన్ని తీసి నాదులు ఎవరైనా కనిపిస్తున్నాడా? మీకు ఎవరైనా సాయం చేస్తే 10 రూపాయలు సాయం చేస్తారు, కానీ మీకు ఏదైనా దుఃఖం ఉందనుకోండి, మీ బంధువులు నా దుఃఖం తీసేయమనండి, ఎవరైనా తీయగలరా? మీకు ఎవరైనా నీరెస్ట్ నీరెస్ట్ అయినా సరే, మీ సన్నిహితులు, సహచరులు, ఆత్మీయులు, ఎంత దగ్గర బంధువులు అయినా సరే, మీలోని అజ్ఞానాన్ని తీసేయమని ఎవరైనా తీయగలరేమో. అది ఈశ్వరుడికే సాధ్యం, గురువుకే సాధ్యం. అంటే మీరు ఏ పని చేసుకున్నప్పటికీ మీరు రాజుల, బ్రాహ్మణ, వైశ్యులని కాదు, వ్యవసాయం చేసుకుంటున్నారా, వ్యాపారం చేసుకుంటున్నారని కాదు, మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, పొట్ట కోసం ఏ వృత్తి చేసుకుంటున్నప్పటికీ, సమాజంలో మీ స్టేటస్, మీ ఆర్థిక స్టేటస్, సోషల్ స్టేటస్ ఎటువంటి స్టేటస్ అయినప్పటికీ, మీ ఆర్థిక పరిస్థితి ఎటువంటి అయినప్పటికీ, మీ లక్ష్యం మటుకి, మీ మనస్సు మటుకి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని మీ హృదయము, మీ మనస్సు మటుకి ఆత్మజ్ఞానం మీద ఉండాలి, ఉండి తీరాలి. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే, మీరు జపం చేసుకోండి, ఏది చేసుకోండి, కానీ మీ లక్ష్యం మటుకి ఆత్మజ్ఞానం వహించండి. మీ మనసుకి ఎంతైతే శక్తి ఉందో, మీ హృదయానికి ఎంతైతే శక్తి ఉందో, మీకున్న బుద్ధి యొక్క వైభవం మొత్తం అంత గురిమిటికి ఆత్మజ్ఞానం ఎదుర్కొంటాం. ఇంతగా అది ఒక్కటే ఆత్మ నిజం అని చెప్పలేదు రమణ మహర్షి. ఆత్మ ఒక్కటే, ఎంత బాగా చెప్పాడు చూడండి, ఆత్మ నిజం అని చెప్పలేదు ఆయన. ఆత్మ ఒక్కటే. ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు, మీ దేహ ప్రారంభాన్ని బట్టి, మీ దేహయాత్ర కోసం నువ్వు ఏ పని చేసుకుంటున్నప్పటికీ, మీ లక్ష్యం మటుకి అక్కడే పెట్టు, దోని పరగటి. అది అన్నాడు మర్చి, అది మర్చిపోయావా? నువ్వు జన్మ జన్మలకి విషాదంలో పడిపోతావు, జన్మ జన్మలకి దుఃఖంలో పడిపోతావు. ఆత్మజ్ఞానం యొక్క వైభవం, ఆత్మ యొక్క గొప్పతనం మీకేం తెలుస్తుంది? మేధావులకు తెలుస్తుంది. ఒకసారి అమెరికా నుంచి ఒక సైంటిస్ట్ వచ్చాడు, పెద్ద సైంటిస్ట్. అతను రమణ మహర్షి దగ్గర ఒక అరగంట సేపు కూర్చున్నాడు. అతను నోబెల్ ప్రైజ్ విన్నర్. అతను రమణ మహర్షి గారు ఒక అరగంట సేపు కూర్చున్నాడు, అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికాలో ఒక క్లబ్బులు ఇతను ఆహ్వానించి, ఇండియా వెళ్ళి చూసొచ్చా కదా, ఇండియాలో ఏం చూసావు? ఆ సైంటిస్ట్ ఒక మాట చెప్పాడు, ఇండియాలో సౌత్ ఇండియా వెళ్ళా, సౌత్ ఇండియాలో తిరువనమల అనే ఒక టౌన్, అక్కడ రమణస్వామి అనే పేరు గల ఒక మహాత్ము నేను చూశాను. ఆ మహాత్ముని చూడకముందు నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను, ఈ ప్రపంచంలోని మేధావుల్లో నేనొకని అనుకున్నాను. నేనే నోబెల్ ప్రైజ్ సామాన్యుడికి ఇస్తారా? ఎక్స్ట్రాఆర్డినరీ బ్రెయిన్ ఉన్న వాడికి, లైఫ్ అంతా రీసెర్చ్ కోసం డెడికేట్ చేసిన వాడికి నోబెల్ ప్రైజ్ వస్తుంది, కానీ సామాన్యుడు కాదు. ఎవరి సైంటిస్ట్ ఇంత గ్రేట్ మ్యాన్? ఎవడు కళ్ళు మూసుకుని ఈ లోకం, కళ్ళు ఎక్కి నా వంక చూడ, అటువంటి సైంటిస్ట్. లోకంలో ఎన్నో సాధించాను, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఎంతో కంట్రిబ్యూషన్ ఉంది లోకంలో, ఎన్నో జీవితంలో ఘన కార్యాలు చేశాను, నేను చాలా గొప్పవాణ్ణి, నా జీవితం ధన్యమైంది, ఈ సైంటిఫిక్ ఫీల్డ్ లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాను ఎంతకాలం అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ రమణ మహర్షిని చూశాక నాకు అనిపించింది, జీవితంలో ఏమి సాధించలేదు. నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయన నాతో మాట్లాడలేదు, ఒక అరగంట ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన్ని చూసిన తర్వాత తెలిసింది నాకు, ఏమని తెలిసింది? నాకేమీ తెలియదని. ఆయన్ని చూసిన తర్వాత నాకు తెలిసింది, ఏమని తెలిసింది? నాకేమీ తెలియదని. నేను సాధించింది ఏమి లేదని, నేను నేర్చుకోవాల్సింది జీవితంలో ఎంత ఉందని ఆయన చూసిన తర్వాత తెలుసుకున్నాను. ఇండియా వెళ్ళి నేను నేర్చుకునే విషయం ఇదని ఆ సైంటిస్ట్. అది జ్ఞానం యొక్క వైభవం. అదండి జ్ఞానం యొక్క వైభవం. సోదర మహాశయ గారు, మీ బిడ్డల విద్యావంతులు అవ్వాలని, ధనవంతులు అవ్వాలని, కీర్తివంతులు అవ్వాలని, మహాత్ములు అవ్వాలని, మహానుభావులు అవ్వాలని ఇలా కోరుకుంటున్నారు, కానీ మీ బిడ్డలు ఎవరైనా జ్ఞాని అవ్వాలని ఎవరైనా కోరుకుంటున్నారు? జ్ఞానం యొక్క విలువ నిజంగా మీకు తెలుసుంటే, జ్ఞానం కావాలి నిజంగా మీరు కోరుకుంటే, మీరు సాధించలేకపోయినా మనవడైనా జ్ఞానం అవ్వాలని మీరు కోరుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఎనప మొక్కల్లో ఉన్న దేవుణ్ణి, సిమెంట్ లో ఉన్న దేవుణ్ణి చూడటం మీకు అందరికి ఇష్టం, కానీ రక్త మాంసాల్లో ఉన్న దేవుణ్ణి చూడటం మీకు ఇష్టం లేదు. అంటే మీకు అబద్ధమే, కానీ నిజం ఇష్టం ఉండదా? నిజాన్ని తెలుసుకోలేకపోవచ్చు, కానీ నిజం ఏంది? అభిలాష లేదా? నిజాన్ని ప్రేమించలేరా? నిజాన్ని వాంఛించరా? ఒక రామకృష్ణునో, ఒక రమణున్నో, రామున్నో మనం అవలేకపోవచ్చు అన్నారా? వాళ్ళు గౌరవించే శక్తి కూడా మనకు లేదా? తత్వం తత్తది త్వం నీవు, అది నీవే. శరీరం నువ్వు కాదు, నీ కోరికలు నువ్వు కాదు, మీ మనస్సు నువ్వు కాదు, ఆ బ్రహ్మమే నేను. మీరు దేనైతే కోరుతున్నారో, దేనికోసమైతే అన్వేషిస్తున్నారో, మానవ జాతి దేని తెలుసుకోవడం కోసం పరిణామ సిద్ధాంతం ప్రకారం పరిగెడతాందో అది మీరే. మీరే కాదు, అమెరికన్సే కాదు, రష్యన్సే కాదు, ఫిలాసఫర్సే కాదు, సైంటిస్టులే కాదు, డాక్టర్సే కాదు, లోకంలో ఉండే విజ్ఞానం అంతా కూడా, లోకంలో ఉన్న మానవ జాతి అంతా కూడా ఏ గమ్యాన్ని తెలుసుకోవడానికి పరిగెడతాందో, ఏ వస్తువును గ్రహించడం కోసం కోట్లాది రూపాయలు భరణం చేస్తున్నారు, ఆ వస్తువు నీదే, ఆ బ్రహ్మము నీదే, ఆ తత్వం నీదే, నువ్వు ఎల్లం అనుకుంటున్నావు, శుభం అనుకుంటున్నావు, నువ్వు ఎల్లమ్మ కాదు, నువ్వు శుభమ్మ కాదు, అది నీదే, ఆ బ్రహ్మము నీదే,
దాన్ని లక్ష్యంగా పెట్టుకో, దాన్ని మర్చిపో,
దానికోసం జీవించు, అవసరమైతే దానికోసం మరణించు, ఓడవచ్చు మరణించిన వాడికి కాదు జ్ఞానం రావటం, ఆత్మ కోసం మరణించిన వాడికి జ్ఞానం, జ్ఞానాన్ని ప్రేమించండి, జ్ఞానం పట్ల మీ హృదయంలో ప్రీతిని పెంచుకోండి, జ్ఞానం కోసం జీవించండి, మీరందరూ జ్ఞానులు కండి, తరించండి దుఃఖానికి దూరం.
ఓం నమో నారాయణాయ.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ రమణ సద్గురు రమణ సద్గురు రాయనే.